மகாகணாதிபதயே நமஹ, ஸ்ரீ மகாசரஸ்வத்யே நமஹ, சிவாய விஷ்ணுரூபாய குரவே நமஹ, ஸ்ரீ மகாகாளி மகாலட்சுமி மகாசரஸ்வதி ஸ்வரூப ஜெகதம்பாயை நமஹ. விஸ்வேஷம் அதவண்டுண்டிம் தண்டபாணிஞ்ச பைரவம் வந்தே காசீம் குஹாம் கங்காம் பவானீம் மணிகர்ணிகாம் பூமிஸ்தாபி நயத்ர பூஹு த்ரிதிவதோப்யுச்சைரதஸ்தாபிய யா பத்தா புவி முக்திதாஸ்யுரமிருதம் யஸ்யாம்ருதாயந்தவ யா நித்யம் த்ரிஜகத் பவித்ர தடினீ தீரே சுரைஸ் சேவியதே சா காசீ திரிபுராரி ராஜநகரீ பாயாத பாய ஜகத். ஆனந்தமானந்தவனே வசந்தம் ஆனந்தகந்தம் ஹதபாபபிருந்தம் வாராணசீநாதமநாதநாதம் ஸ்ரீவிஸ்வநாதம் சரணம் பிரபஜ்யே. ஓம் நம புண்டரீகாட்ச பாக்யாந்தஸ்ய உச்சதாயினே சஹஸ்ரசீர்ஷா புருஷ சஹஸ்ராட்சஸ் சஹஸ்ரபாத். நமாமி தே பதத்வந்த்வம் சர்வத்வந்த்வ நிவாரகம் நிர்த்வந்த்வயாதியா விஷ்ணோ ஜிஷ்ணுவாதிசுர பூஜித மாதர்பவானி தவ பாதரஜோ பவானி மாதர்பவானி தவ தாசதரோ பவானி மாதர்பவானி ந பவானி யதா பவேஸ்மின் துத்வாக்பவான்யனுதினம் ந புனர்பவானி. அன்னபூர்ணே சதா பூர்ணே சங்கர பிராணவல்லபே ஞான வைராக்கிய சித்தியர்த்தம் பிக்ஷாம் தேஹி ச பார்வதி தேவி சுரேஸ்வரி பகவதி கங்கே த்ரிபுவனதாரிணி தரள தரங்கே சங்கரமௌளி விஹாரிணி விமலே மம மதிராஸ்தம் தவ சரணயுகளே. டுண்டிராஜங்கணேசானம் சர்வ விக்னௌகநாசனம் தம் வந்தே விஸ்வநாதஸ்ய பிரியபுத்திரம் சிவாப்தயே தேவராஜ சேவியமான பாவனங்கிரி பங்கஜம் வியாழயஜசூத்திரமிந்துசேகரம் கிருபாகரம் நாரதாதியோகி பிருந்த வந்திதம் வந்திதம் கிருபாகரம் திகம்பரம் காசிகாபுராதிநாத காலபைரவம் பஜே. ரத்னபத்ராங்கஜோத்பூதம் பூர்ணபத்ரசுதோத்தமம் விஸ்வேஸ்வர பிரியம் யக்ஷம் வந்தேஹம் தண்டநாயகம் ஸ்ரீ சர்வௌகநாசினீம் தேவீம் நமாமி மணிகர்ணிகாம் மோட்சதாத்ரீம் பூததமாம் ஸ்ரேயோரூபாம் சிவப்ரியாம் சாரதா சாரதாம்போஜ வதனா வதனம்புஜே சர்வதா சர்வதா அஸ்மாகம் சந்நிதி சந்நிதிம் க்ரியாத். குரவே சர்வலோகானாம் பிஷஜே பவரோகிணம் நிதயே சர்வ வித்யானாம் தட்சிணாமூர்த்தயே நம. வியாசம் வசிஷ்ட நக்தாரம் சிக்தே பௌத்ரமகல்மஷம் பராசராத்மயம் வந்தே சுகதாதம் தபோநிதிம் ஸ்ருதிஸ்மிருதிபுராணானாமாலயம் கருணாலயம் நமாமி பகவத்பாதசங்கரம் லோகசங்கரம். அஜ்ஞானாம் ஜாஹ்னவீதீர்த்தம் வித்யாதீர்த்தம் விவேகினாம் சர்வேஷாம் சுகதம் தீர்த்தம் பாரதீ தீர்த்தமாஸ்ரே ஸ்ரீ 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 பரமஹம்ச பரிவிராஜகாச்சாரிய பாரதீ தீர்த்த மகாஸ்வாமி ஸ்ரீச்சரணுல பாதபத்மலகு ஸ்ரீ ஸ்ரீ விதுசேகர பாரதீ ஸ்வாமி வாரி பாதபத்மலகு சாஷ்டாங்க பிரணாமமுலு சேசுகொனி 35வ ரோஜு காசிகண்ட பிரவச்சனம் பிராரம்பிச்சுக்கொண்டு உண்ணம். இது வேதவியாசுடு ரச்சினட்டுவண்டிது காசிகண்டம். சூத்திரவாரு நைமிஷாரண்யலோ மகர்ஷுலந்தர்க்கே கூட தீ பிரவச்சன விவரிஸ்தூ உன்னாரு. தானினி ஒக்கப்புடு காசி யொக்க விசிஷ்டதனு பரமேஸ்வருடு பார்வதீதேவிக்கு விவரிஞ்சாரு. வாரிதரி யொக்க ஒடிலோ கூர்ச்சுன்னட்டுவண்டி குமாரஸ்வாமி ஆ விஷயாலன்னி கூட சாவதானங்க விண்ணாரு. அகஸ்தியுனி யொக்க கோரிக பிரகாரம் சிவுடு பார்வதிக்கு விவரிச்சினட்டுவண்டி காசி யொக்க மகாத்மியான் விவரிஸ்தூ உன்னாரு. మొన్నదే 20వ తారీఖున సిద్ధలింగాలని మొదటి 14 చెప్పుకున్నాం. అందులో వీరేశ్వరలింగం యొక్క మహాత్మ్యాన్ని చెప్పుకున్నాం. ఆత్మా వీరేశ్వరుడు చాలా గొప్ప లింగం. దాని యొక్క ప్రభావము, దాని యొక్క విశిష్టత, అక్కడ ఏది జపం చేసినా, హోమం చేసినా, దానం చేసినా కోటి రెట్లు అధిక ఫలాన్ని ఇస్తుందని చెప్పి అది పంచముద్రాపీఠంలో ఉంది. అక్కడ మంత్రములు కూడా ముద్రలు లేకుండా జపించినప్పటికీ ఫలితాలు ఇస్తాయని చెప్పి దాని యొక్క అక్కడ వైశిష్ట్యాన్ని చక్కగా వివరంగా వివరించుకున్నాం. అక్కడ పరమేశ్వరుడు ఆ పిల్లవాడికి అమిత్రజిత్ అని విష్ణుభక్తుని యొక్క కుమారుడు అతడు, అతనికి వీర అనే నామకరణం చేశారు. ఆ లింగమునకు వీరేశ్వర అనే పేరుని వారే వివరించడం జరిగింది, పెట్టడం జరిగింది. ఆ తర్వాత కాశీలో ఉన్నటువంటి ముఖ్య తీర్థాలని వారికి వీరేశ్వరుడికి ఆ వీరుడు అనేటువంటి విష్ణుభక్తుని కుమారుడైనటువంటి అతనికి వివరిస్తూ ఉన్నారు. అస్సీ సంగమం అంటే దక్షిణాన ఉన్నది అస్సీ సంగమం, అస్సీ సంగమం దగ్గర నుంచి లలితాఘాట్ అంటే మణికర్ణికి కొద్ది యువతలుగా ఉంటుంది లలితాఘాట్టు, అంతవరకు ఉన్న తీర్థాలన్నీ కూడా మనం వివరించడం జరిగింది. ఈనాడు మళ్ళీ ఈ అధ్యాయంలో వరుణాసంగమం నుంచి ఉత్తరాన ఉన్నది వరుణాసంగమం కదండి కాశీకి, తూర్పున ఉన్నది గంగానది గుర్తుంచుకోండి, దక్షిణ పడమర ఉన్నది దేహలి వినాయకుడు, ఈ ఉత్తరమున ఉన్నటువంటి వరుణాసంగం ఆదికేశవ మందిరం అన్నమాట. అక్కడి నుంచి ఈ లలితాఘాట్ వరకు ఏ ఏ తీర్థములు ఈ మధ్యలో ఉన్నాయో ఈ అధ్యాయంలో వివరిస్తూ ఉన్నారు. ఈ అధ్యాయమునకు తీర్థాధ్యాయం అని పేరు. ఇప్పుడు ఆ తీర్థాలన్నీ లేవు, అక్కడన్నీ కూడా గంగానదిలో కొన్ని కలిసిపోయినాయి, కొన్ని అవన్నీ కూడా చాలా యుగ యుగాల నాటివి, అవన్నీ కూడా అసలు ఇప్పుడు కనిపించడం లేదు. అక్కడ ఇళ్ళు వచ్చి ఉంటాయి, అవేవి కూడా కనిపించట్లేదు. కొన్ని మాత్రం ఇప్పటికి కూడా ఉన్నాయి, కొన్ని కలుషితమై ఉన్నాయి. ఇది తీర్థాధ్యాయం, ఇది వినటం వల్ల మనకు ఆ తీర్థముల చాలా గొప్ప ఫలితం వస్తాయి. ఒక్కొక్క తీర్థంలో స్నానం చేస్తే ఏ ఫలం వస్తుందో ప్రతి తీర్థం యొక్క విశిష్టతను చెప్పారు. అయితే ఇక్కడ అంత వివరంగా కాకుండా తీర్థముల పేర్లు, ఏదో ఒక తీర్థంలో స్నానం చేస్తే ఇన్ని జన్మల పాపం పోతుంది, ఒక తీర్థంలో స్నానం చేస్తే గర్భవాసం ఉండదు, ఒక తీర్థంలో స్నానం చేస్తే అశ్వమేధ యాగ ఫలం వస్తుంది, మరొక తీర్థంలో స్నానం చేస్తే అన్ని యజ్ఞములు చేసిన ఫలం వస్తుంది, మరొక తీర్థంలో స్నానం చేస్తే సర్వదానములు చేసిన ఫలితం వస్తుంది, ఇలా ఒక్కొక్క తీర్థం యొక్క మహిమను కూడా చెప్పుకుంటూ వెళ్ళారు. ఆ తీర్థాధ్యాయం చెబుతూ ఉన్నాం ప్రారంభించి. దీని తర్వాత మళ్ళీ సిద్ధలింగములు, దుర్వాసుడు స్థాపించి పూజించిన కామేశ్వరలింగం, అలాగే విశ్వకర్మ అని చెప్పి త్వష్ట ప్రజాపతి యొక్క కుమారుడు, ఆయన శిల్పకళా నిపుణుడు, ఆయన రెండవ బ్రహ్మ ఆయన, ఆయన యొక్క తపస్సు ఆలింగాన్ని గురించి కూడా చెప్పుకుంటే మొదటివి 14 లింగముల యొక్క విశిష్టతని చెప్పుకున్నట్లు అవుతుంది. ఈ ముక్తి సిద్ధలింగములను గురించి వాళ్ళు అంతవరకు మనం పూర్తి చేసుకోవాలి. ఇంకొక 8 రోజులు జరుగుతుందండి, 6వ తారీఖుతో చివరి రోజు ఈ పురాణ ప్రవచనం సమాప్తం అవుతుంది. 7వ తారీఖున మహాశివరాత్రి పర్వదినం. కుమారస్వామి చెబుతూ ఉన్నారు, ఓ బ్రాహ్మణోత్తమ, ఒక కశ్య మహర్షి, గంగా వరుణ మధ్యంలో ఉన్నటువంటి పుణ్య ఈ ప్రాంతం అంతా కూడా చాలా గంగా వరుణా సంగమం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది ఆ సంగమము. అక్కడ సంగమేశ్వరుని గనక పూజించినట్లయితే మళ్ళీ విష్ణువు స్థాపించిన లింగం అండి పాదోదక తీర్థం అంటాం, దాన్నే వరుణా సంగమం అంటాం. అక్కడే ఆదికేశవుడు జ్ఞానకేశవుడు ఉన్నారు, అక్కడ సంగమేశ్వరుడు విష్ణుమూర్తి స్థాపించిన లింగం, దాన్ని గనక మనమే పూజించినట్లయితే జననీ గర్భంలో మళ్ళీ ప్రవేశించరు. అక్కడ ఉన్న తీర్థం కనుక మనం మొట్టమొదట వచ్చి అక్కడ పాదములు కడుక్కున్నాడు విష్ణుమూర్తి, అక్కడ కనుక స్నానం కనుక చేసినట్లయితే ఇంకా వాళ్ళు విష్ణులోకంలో వాళ్ళు అక్కడ ఉంటూ ఉంటారు, ఇంకా సాంసారికమైనటువంటి గతి వాళ్లకు ఉంటూ ఉండదు. ఆ పాదోదక తీర్థంలో స్నానం చేసి ఆదికేశవుణ్ణి పూజించినట్లయితే ఇంకా ఈ సంసార దుఃఖం అనేటువంటిది ఏ రకంగా కూడా భోగించడం జరగదు. అక్కడే దాన్నే బ్రాహ్మణులు అంటారు, వేత్తలు విద్యావేత్తలు శ్వేతద్వీపం అని అంటారు. అక్కడే క్షీరాబ్ధి అనే ఒక తీర్థం ఉన్నది, శంఖతీర్థం ఉన్నది, అలాగే దాని దగ్గరలోనే చక్రతీర్థం ఉన్నది, గదాతీర్థం ఉన్నాయి. అంటే విష్ణుమూర్తి ఆయుధాలన్నీ తీర్థాలు ప్రతిష్ఠ చేసినాయి అన్నమాట. అక్కడే పద్మతీర్థం అని ఉన్నది, అది లక్ష్మీదేవి సంబంధించినటువంటి తీర్థం. మహాలక్ష్మి తీర్థం ఉన్నది, గరుత్మంతుడు స్థాపించిన తీర్థం ఉన్నది, గారుత్మత తీర్థం. నారదుడు స్థాపించిన తీర్థం ఉన్నది, నారద తీర్థం. అక్కడ ఆ ఘాటు పైన నారదేశేశవుడు ఉన్నాడు, ఆయన స్థాపించినటువంటి విష్ణుమూర్తి. అక్కడే ఆ సమీపంలోనే ప్రహ్లాద తీర్థం ఉన్నది, అక్కడ దగ్గరలోనే అంబరీష తీర్థం ఉన్నది. ఆదిత్య కేశవుడు ఉన్నాడు లలితా ఘాటు పైన. ఆదిత్య కేశవుడు ఎక్కడంటే వరుణా సంగమంలోనే ఆదికేశవుడు దగ్గర పక్కన ఉన్నాడు. దగ్గరలోనే మళ్ళీ దత్తాత్రేయ తీర్థం ఉన్నది, అక్కడే భార్గవ తీర్థం కూడా దగ్గరలోనే ఉంది, శుక్రాచార్యకి సంబంధించింది. వామన తీర్థం ఉన్నది, నరనారాయణ తీర్థము, యజ్ఞవరాహ తీర్థము, విదార నరసింహ తీర్థము. ఈ శ్రవణం చేతనే మనకు అన్ని పాపములు పోతాయి. గోపీ గోవింద తీర్థము, లక్ష్మీ నృసింహ తీర్థము, శేషతీర్థము, శంఖమాధవ తీర్థము, నీలగ్రీవ తీర్థము, ఉద్దాలక తీర్థము, సాంఖ్యతీర్థము. సాంఖ్యజ్ఞానం కలిగిపోతుంది, సాంఖ్యయోగం సిద్ధిస్తుంది ఆ లింగ అక్కడ స్నానం చేస్తే. స్వర్లీనేశ్వరుడు దగ్గర స్వర్లీన తీర్థం, అలాగే మహిషాసురుడు స్థాపించి తపస్సు చేశాడు అక్కడ మహిషాసుర తీర్థం. బాణాసురుడు తపస్సు చేసి ఒక తీర్థాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, బాణతీర్థం. గంగా కాశీలో రాకముందు వాళ్ళంతా కూడా నేను సర్వవరాలు బావులు తవ్వుకొని ఆ నీటితో స్నానపానాదులు చేస్తూ తపస్సులు చేశారు, అందువల్ల ఈ తీర్థములన్నీ ఏర్పడ్డాయి. గోప్రతార తీర్థం అని చెప్పి ఉన్నది, అది వైతరిణిని ఇంకా తేలిగ్గా కొడుకులు లేకపోతే వైతరిణి అనేది దాటడం కష్టం స్వర్గ వెళ్ళేటప్పుడు. అందువల్లనే యమధర్మరాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇక్కడ స్నానం చేసిన వాళ్ళు మళ్ళీ వైతరిణి అనేది తేలిగ్గా దాటి పారేస్తారు. హిరణ్యగర్భ అనే నామకం కూడా ఉన్నది, ఒక తీర్థం ఉన్నది. ఇది ఎక్కడంటే త్రిలోచనా ఘాట్, త్రిలోచనేశ్వరుడు అని చెప్పుకున్నామే అక్కడ ఉన్నది. పంచనద తీర్థం దాకా వచ్చేసామండి, అంటే బిందు మాధవుడు నాడే ఐదు నదులు కలిసినాయి అక్కడ ఉన్నది ఆ పంచ అని చెబుతూ ఇక్కడ మళ్ళీ కొద్దిగా గొప్ప గొప్ప తీర్థాలు వచ్చినప్పుడు కొద్దిగా నాలుగైదు శ్లోకాలు వివరిస్తున్నారు. కార్తీక మాసంలో ఒక్కరోజు అక్కడ జపము హోమము పూజ దానము చేసినప్పటికీ వాడు నిజంగా అన్ని విధాల మానవ జన్మ వచ్చినందుకు ధన్యుడి క్రింద లెక్క. సంస్థ తీర్థములు ప్రపంచంలో ఉన్నవి ఒకవైపు పెట్టి ఇంకొక వైపు పంచనద తీర్థాన్ని కనుక ఉంచి తూచినట్లయితే ఈ పంచనద తీర్థం యొక్క ఒక కళతో కూడా సమానంగా మిగిలినటువంటి తీర్థములు. బుద్ధిమంతులైనటువంటి జనము పంచనద తీర్థంలో స్నానం చేసి బిందుమాధవుణ్ణి దర్శించినట్లయితే వాడు మళ్ళీ మాతృగర్భంలో పడటం అనేది సంభవించదు. అక్కడే జ్ఞానహరదం అని చెప్పి ఇంకొక తీర్థం ఉంది, అది జాడ్యమును పోగొడుతూ ఉంటుంది అక్కడ స్నానం చేస్తే. అలాగే అక్కడ జ్ఞానేశ్వరుడు ఉన్నాడు, ఇది విశాలాక్షి దగ్గరలోనే ఉంది జ్ఞానేశ్వర మందిరం. గుడ్డలకోట్లో పై చివర ఎక్కడో కిందకు దిగుతూ ఉంటుంది. మంగళతీర్థం అని ఉన్నది, మంగళతీర్థం అంటే మనం చెప్పుకున్నాం మంగళాగౌరీ మందిరం గభస్తీశ్వరుడు బిందుమాధవుడు దగ్గరే ఉంది ఆ మంగళాగౌరీ అమ్మవారు. ఆ స్తోత్రం కూడా సూర్యుడు స్తోత్రం చేశాడు. మంగళతీర్థం ఉన్నది, అక్కడ మంగళాగౌరిని దర్శనం చేస్తే ఇంకా మళ్ళీ వాడు తిరిగి జన్మ ఉండదు. అలాగే గభస్తిమాలే తీర్థం ఉన్నది, అక్కడే సూర్యుడు తపస్సు చేశాడు గభస్తీశ్వరుడు. అక్కడ ఆ తీర్థం ఉన్నది, అక్కడ అందులో స్నానం చేసి గభస్తీశ్వరుని దర్శిస్తే వాడు నిర్మలుడైపోతాడు. అక్కడ మఖేశ్వర మఖతీర్థం అని ఉన్నది, అలాగే బిందు తీర్థం అని ఉన్నది. ఆ బిందు తీర్థం అన్నా కూడా పంచనద తీర్థమే అవుతుంది, ఒక్కొక్క యుగంలో ఒక కల్పంలో ఆ పేరుతో అది పిలువబడుతూ ఉంటుంది. పిప్పలేశ్వర తీర్థం అని ఇంకోటి ఉన్నది, అలాగే తామ్రవరాహ తీర్థం, కాళగంగా తీర్థం, ఇంద్రద్యుమ్న తీర్థం, ఇది మణికర్ణికా ఘాటు దగ్గర ఉంది. రామతీర్థం ఇది కూడా లక్సా బజార్ అంటే లక్ష్మీ బజార్ అనమాట, లక్ష్మీకుండం రోడ్డులో రామతీర్థం ఉన్నది, రామకుండం అంటారు. అలాగే ఇక్ష్వాకు తీర్థం, ఇక్ష్వాకు రాజు అక్కడ తపస్సు చేశాడు. అందరూ అండి, మనువులు చక్రవర్తులు సూర్యచంద్రవంశ రాజులు, తర్వాత ముక్కోటి దేవతలు, అందుకే త్రయత్రిమిషత్ కోటి దేవత, అందువల్ల 33 కోట్ల దేవతలు అక్కడ ఉన్నారన్నమాట కాశీలో. మరుత్తీర్థం ఉన్నది, మైత్రావరణ తీర్థం, అగ్ని తీర్థం, అంగారేశ్వర తీర్థం. అంగారుడు అంటే కుజుడు. ఈ ఆత్మవీరేశ్వర మందిరంలోనే అక్కడే ఉన్నది, అవి తీర్థం లేదు, ఆయన స్థాపించిన లింగం ఉన్నదే అంగారేశ్వర తీర్థం. కలశేశ్వరుడు, ఆ అక్కడే ఆ సమీపంలోనే ఉన్నాడు. అక్కడ వైకల తీర్థం అని ఉన్నది, చంద్రేశ్వరుడి దగ్గర చంద్రకూపం అని ఉన్నది. ఆయన పూజిస్తే అక్కడ స్నానం చేస్తే చంద్రలోకానికి వెళ్తారు. ఇప్పుడు చెప్పుకుంటున్న వీరేశ్వరుడి దగ్గర వీరతీర్థం ఉంది. అది ఇప్పుడు చెప్పిన తీర్థములన్నిటికంటే కూడా చాలా గొప్ప తీర్థం ఆ వీరతీర్థం, అది లేదండి ఇప్పుడు. ఆ తర్వాత విశ్వేశ్వర తీర్థం ఉన్నది, అక్కడ స్నానం చేస్తే ఇంకా మళ్ళీ ఎటువంటి విఘ్నములు అతనికి కలగవు. హరిశ్చంద్రుడు అక్కడ ఉన్నటువంటి ఘాట్ హరిశ్చంద్ర తీర్థం ఉన్నది. అక్కడ ఏమాత్రం సత్కర్మలు చేసినప్పటికీ పరలోకంలో అక్షయ ఫలాన్ని ఇస్తూ ఉంటుంది. పర్వత తీర్థం అని ఉన్నది, కంబలాశ్వతర తీర్థం, ఇవన్నీ కూడా మణికర్ణికకు దగ్గరలోనే. సారస్వత తీర్థం, ఉమాతీర్థం, మణికర్ణిక నామక తీర్థం దగ్గరికి వచ్చేసామండి. వరుణాసంగం అందించి మణికర్ణిక దాకా వచ్చి మణికర్ణిక వచ్చిందంటే మాత్రం కుమారస్వామిని విడిచిపెట్టాడు, వేదవ్యాసుడు మనల్ని విడిచిపెట్టాడు. చక్ర పుష్కరిణీ తీర్థం తదాదౌ విష్ణునా కృతం తదాఖ్యా ఆకర్ణనా దేవా సర్వై పాపై ప్రముచ్యతే. ఈ చక్ర పుష్కరిణీ తీర్థం విష్ణువు నిర్మించినటువంటిది తన చక్రంతో, దాని పేరు వింటేనే సర్వపాపముల నుండి, మణికర్ణిక పేరు వింటేనే సర్వపాపముల నుండి విముక్తవుతారు దేవతలు. దేవలోకంలో ఉండే దేవతలందరూ కూడా ఈ మణికర్ణికను నిత్యము జపిస్తూ ఉంటారు. ఎన్నామగ్రహణం పుంసం శ్రేయసే పరమాయహి, పరమశ్రేయస్సుకు ఆ నామ ఉచ్చారణ ఉపకరిస్తూ ఉంటుంది. ఎవరయ్యా పుణ్యాత్ములు ఎవరు, కృతకృత్యులు ఎవరంటే మణికర్ణిక నామ జపం చేసేవారే పుణ్యాత్ములయ్యా. ముల్లోకంలో ఉన్న మానవులందరూ కూడా మణికర్ణికను ఎవరైతే జపిస్తారో వాళ్ళని నేను ఎప్పుడు జపిస్తూ ఉంటాను అని పరమేశ్వరుడు చెబుతున్నాడు పార్వతితో. ఒక్కసారి స్నానం ఇది మణికర్ణిక అనేది ఒక పంచాక్షరీ మంత్రం అన్నాడు. మా నీ కార్ నీ కా ఐదు అక్షరాలు, ఇది ఒక పంచాక్షరీ మంత్రం. దీన్ని గనక మనమే ఎన్ని అనేక యజ్ఞములు చేస్తే, వేలాది లక్ష కోట్లాది దక్షిణలతో అనేక యజ్ఞములు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఈ మణికర్ణికని ఉచ్చరిస్తే ఎంత పుణ్యం వస్తుందయ్యా. పుణ్యాత్ములైన వాళ్ళు మహాదానములు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, మణికర్ణికలు గనక పూజ చేస్తే వారిని నేను పూజిస్తూ ఉంటాను. మణికర్ణిక నీరు చేత పితృపితామహాదులకు తర్పణలు ఇచ్చినట్లయితే, శ్రాద్ధములు గయ్యలో ఇంకా పెడితే మధువు పాయసంతో గయ్యలో శ్రాద్ధము పెట్టిన ఫలితం వస్తూ ఉంటుంది. మణికర్ణిక నీటిని గనక చక్కగా త్రాగినట్లయితే శుద్ధమైనటువంటి బుద్ధితో ఇంకా యజ్ఞాలు చేసి సోమపానాలు చేయటం ఎందుకు. సోమపానాలు చేస్తే యజ్ఞం చేస్తే స్వర్గానికి వెళ్తారు, ఆ పుణ్యం క్షీణం కాగానే మళ్ళీ భూలోకానికి వస్తారు. మణికర్ణిక జలము తాగితే మళ్ళీ భూలోకానికి రారు. కాబట్టి యజ్ఞంలో చేస్తే సోమపానం కూడా దీని ముందు పనికిరాదు. ఇక్కడ స్నానం చేస్తే అన్ని పర్వములలో సర్వతీర్థముల్లో స్నానం చేసిన ఫలితం వస్తుందయ్యా. ఈ అన్ని యజ్ఞములు చేసి యజ్ఞాంతంలో చేసే స్నానమున అవబృధ స్నానం ఉంటాం, సర్వ అవబృధ స్నాన ఫలం వస్తుంది. బ్రహ్మ విష్ణు మొదలైనటువంటి దేవతలందరినీ పూజించిన ఫలం వస్తుందయ్యా. బంగారు పుష్పాలతో రత్నములతో పూజించిన ఫలితం వస్తుంది మణికర్ణికను కనుక పూజించినట్లయితే. అందువలనే నేను ఎప్పుడు కూడా తేన ఉమయాసార్థం దీక్షాం సంప్రాప్య శాంభవీం అచ్చిత ప్రత్యహం ఏన పూజిత మణికర్ణిక. ఎవరైతే మణికర్ణికను పూజిస్తారో నేను ఉమతో కూడినటువంటి ఒక దీక్ష తీసుకొని వాళ్ళందరూ కూడా నా చేత అర్చింపబడుతూ ఉంటారు. శ్రీమతి మణికర్ణికను శ్రద్ధతో ఎవరైతే సేవిస్తారో, ఎందుకయ్యా ఇంకా పెద్ద పెద్ద దానాలు యజ్ఞాలు వాటి వల్ల ప్రయోజనం ఏంటి. చిరంతత్వప్యారణ్యేషు అరణ్యాలలో ఏదో తపస్సు చేస్తూ ఉంటారు, అవి కానీ స్వర్గ ఐశ్వర్యం కోరి. ఈ మణికర్ణిక ఉన్నదే ఈ పంచక్రోశి కాశీలో, దీన్ని కనుక ఆశ్రయించినట్లయితే అవన్నీ ఇంకా ఎందుకయ్యా అనవసరం. అవన్నీ కూడా ఎందువల్ల అంటే అక్కడ మనం తపస్సులు చేస్తే అరణ్యాలలో స్వర్గానికి వెళ్తాం, ఐశ్వర్యం వస్తుంది, కానీ స్వర్గం నుంచి మళ్ళీ క్రిందకు వస్తాం. ఇక్కడ వెళ్ళిన వాళ్ళు మాత్రం మళ్ళీ తిరిగి రారు. ఈ మణికర్ణికలో స్నానం చేసిన వాళ్ళు దానములు వ్రతములు యజ్ఞములు తపస్సులు ఫలితం ఏమిటా అంటే మణికర్ణిక, ఇవన్నీ చేసిన వాళ్ళు మణికర్ణిక స్నానం వాళ్ళకు లభిస్తుంది. సామాన్యంగా చాలామందికి మణికర్ణిక యొక్క సంపూర్ణమైనటువంటి దాని ప్రభావం తెలియదు. నేను కూడా నేను స్పష్టంగా దాని యొక్క మహిమ ఇంత అని చెప్పలేనయ్యా, చెప్పడానికి ఆసక్తుడను అని పరమేశ్వరుడు అంటున్నాడు. అవాచ్యాం మణికర్ణికాచ్య తీర్థం. దీనికి పడమర మణికర్ణికకు పాశుపత తీర్థం ఉంది, రుద్రవాస తీర్థం ఉంది, విశ్వతీర్థం ఉంది, అవిముక్త తీర్థం ఉంది, ముక్తి తీర్థం ఉన్నది, తారక తీర్థం, స్కంద తీర్థం, డుండి గణపతి తీర్థం, భవానీ తీర్థం, ఈశాన తీర్థం, జ్ఞాన తీర్థం అంటే జ్ఞానవాపి అన్నమాట, నంది తీర్థం, విష్ణు తీర్థం, పితామహ తీర్థం, నాభి తీర్థం, బ్రహ్మనాళము, భగీరథ తీర్థం, భగీరథుడు స్థాపించింది. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి మణికర్ణికను ఒకదాన్ని గొప్పగా చెప్పాడు. పాదోదక తీర్థాన్ని కూడా గొప్పగా వర్ణించారు. ఇది వరుణాసంగమం దగ్గరే పంచగంగా స్నానం పంచఘాట్లు ఉన్నాయే వాటి విశిష్టతను చెబుతున్నాడు ఇప్పుడు ఇక్కడ. తత్రాపి నితరాం శ్రేష్ట పంచతీర్థి నృపాంగజ. పంచగంగ ఉన్నదే అది చాలా గొప్పదయ్యా పంచనదం. అక్కడ స్నానం చేసిన వాళ్ళు మళ్ళీ గర్భవాసాన్ని పొందరు. అలాగే ప్రథమం చాసి సంభేదం పంచతీర్థాలలో స్నానం చేయాలి అంటున్నాడండి. వీటిల్లో స్నానం చేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి మాతృగర్భంలో ప్రవేశించరు. మొట్టమొదట అస్థి సంగమంలో చేయాలి, అది తీర్థములలో చాలా శ్రేష్టమైంది. తతో దశాశ్వమేధాఖ్యం సర్వతీర్థ నిషేవితం. సర్వతీర్థములు సేవించే దశాశ్వమేధ ఘాట్లో తర్వాత స్నానం చేయాలి. తతో పాదోదకం తీర్థం ఆదికేశవ సన్నిధం. ఆదికేశవుడి దగ్గర ఉన్న పాదోదక తీర్థం అంటే వరుణాసంగమంలో తర్వాత స్నానం చేయాలి. తత పంచనదం పుణ్యం స్నానమాత్రాదఘౌఘకృత. స్నానమాత్రం చేతనే పాప సముదాయమును పోగొట్టేటువంటి పంచనదంలో తర్వాత స్నానం చేసి ఏతేషామపి తీర్థానాం చతుర్నామపి సత్తమా పంచమం మణికర్ణాఖ్యం మనోవయవశుద్ధిదం. ఈ తీర్థములన్నిటికంటే కూడా గొప్పది, నాలుగింటికంటే కూడా మనస్సును అవయవములను అన్నిటినీ శుద్ధిపరిచేటువంటి. మిగిలిన తీర్థాలు బ్రహ్మాండంలో అనేక తీర్థాలు ఉండవచ్చు, అవన్నీ శారీరకమైన శుద్ధిని ఇస్తాయి. శారీరక మలాన్ని పోగొట్టి మనోమలం పోవాలి. ఆ మనో ఇంద్రియ మలమును పోగొట్టేటువంటిదయ్యా మణికర్ణిక. నేను అక్కడ పార్వతీదేవితో కూడి నిత్యము పర్వదినాలలోనూ అట్లా స్నానం చేస్తూ ఉంటాడు. నాతో పాటు బ్రహ్మ విష్ణువు ఇంద్రాది దేవర్షులు అందరూ స్నానం చేస్తూ ఉంటారు. అందుకే ఒక నాగలోకంలో ఉన్నటువంటి వాళ్ళు స్వర్గలోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక విషయాన్ని చెబుతూ ఉంటారు. సత్యం సత్యం పునఃసత్యం సత్యపూర్వమిదం వచ మణికర్ణి సమం తీర్థం నాస్తి బ్రహ్మాండ గోళకే. నాగలోకవాసులు స్వర్గలోకవాసులు ఏమని చెబుతారా అంటే ఒకసారి కాదండి, 5-4 సార్లు అన్నారు. సత్యం సత్యం పునఃసత్యం సత్యపూర్వమిదం వచ ఇది సత్యము సత్యము తిరిగి సత్యము మళ్ళీ సత్యం అని ఈ మణికర్ణికతో సమానమైన తీర్థము లేదు బ్రహ్మాండ గోళంలో. ఇది సత్యం 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 అని దేవలోకవాసులు పాతాళలోకవాసులు చెబుతూ ఉంటారు. పంచ ఈ తీర్థములో ఎవరు స్నానం చేసినటువంటి వాడు మళ్ళీ పంచభూతాత్మకమైన శరీరాన్ని వాళ్ళు పొందరు గాక పొందరు. ఒకవేళ గనక శరీరం పొందవలసి వస్తే కాశీలో పంచాస్యుడు అవుతాడు. కాశీలో ఉన్న వాళ్ళందరూ రుద్రులే కదా, శివుడు అందువల్ల రుద్రులు అవుతారు అని ఈ రకంగా వరములు ఇచ్చి ఆ వీరుడికి అమిత్రజిత్ యొక్క కుమారుడైన వీరుడికి ఇచ్చేసి ఆయన కాస్త పరమేశ్వరుడు అంతర్ధానం చెందాడు. వీరుడు కూడా తన ఆ వీరేశ్వరలింగాన్ని బాగా పూజించాడు, తన కోరికలన్నీ పొందాడు. ఇది తీర్థాధ్యాయం, చాలా పవిత్రమైంది. దీన్ని గనక ఎవరైతే వినిపిస్తారో తస్య అఘం సంక్షయం యాయాదపి జన్మశతార్జితం వినిపించినా విన్న 100 జన్మల పాపం అతని సంక్షయం అవుతుంది. ఇది వీరేశ్వరాఖ్యానం తీర్థాఖ్యాన ప్రసంగత కథితంతే పురాగస్తే కామేశం కథయామ్యత. ప్రసంగ వశంలో ఆత్మావీరేశ్వరుని గురించి చెబుతూ తీర్థమహాత్యం చెప్పాను. ఇంకా ఇప్పుడు కామేశ్వరుని యొక్క లింగ ప్రాభవం చెప్పబోతూ ఉన్నాను. దుర్వాస కుమారస్వామి అడుగుతున్నాడు, పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడు ఈ కథని, అది నీకు నేను చెబుతూ ఉన్నాను. ఒకప్పుడు దుర్వాసుడు ఉన్నాడు, మహాకోపిష్టి ముని. దుర్వాసుడు మహాక్రోధనుడు, మహామర్ష, అసహనం గలవాడు, మహాతపస్వి. మొత్తం భూమండలం అంతా తిరుగుతున్నాడు. సప్త సముద్రంతో కూడినటువంటి గ్రామాలు పట్టణాలు తిరుగుతూ 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 వచ్చాడండి. చివరికి ఆనందకాననానికి వచ్చాడు ఈ దుర్వాసుడు. విలోక్య ఆక్రీడమఖిలం బహుప్రాసాదమండితం, ఓ పెద్ద ప్రాసాదాలతో అలంకరింపబడి ఉన్నది. చూచాడు కాశీనగరాన్ని, అనేక కుండములున్నాయి, అనేక తటాకాలున్నాయి, అనేక కూపములున్నాయి. పరమేశ్వరుడికి ఆనందం కలిగించేటువంటిది ప్రతి చోట కూడానే మునుల యొక్క ఆశ్రమాలున్నాయి. ఇవన్నీ కూడా చూచి ఆశ్చర్యపోయినాడు. కాశీలో ఉన్న తీర్థాలు, కూపములు, సరస్సులు, మునుల యొక్క ఆశ్రమాలు, అక్కడ తపస్సు చేస్తున్న వాళ్ళందరినీ చూచి ఆశ్చర్యచకితుడైనాడు. భూమండలంలో ఎక్కడా లేని కాశీకి వచ్చి, ఓ అక్కడ చెట్లు అన్ని ఋతువుల్లో కాసేటువంటి పుష్పములను ఫలిస్తూ ఉన్నాయి, పుష్పిస్తూ ఉన్నాయి, చక్కటి నీడతో ఉన్నాయి, చెట్లు ఫలములతో ఉన్నాయి, లతలన్నీ కూడా చక్కగా చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాయి. చాలా సంతోషించాడు. పాశుపతులలో చాలా గొప్పవాడు, శివభక్తులలో భూతి భూషిత సర్వాంగాన్ని ఎక్కడ చూచినా భస్మం రాసుకొని ఉన్నారు. శరీరం అంతా జడలు ధరించి ఉన్నారు, కౌపీన మాత్రం ధరించి ఉన్నారు. ఆ మన్మథ శత్రువు అయినటువంటి ఆ పరమేశ్వరుని ధ్యానం చేస్తూ ఉన్నారు. ఆ చేతులు సంకలలోనే ఈ సొరకాయ బూరల వంటివి అవి ధరించుకొని ఉన్నారు, వాటితో ఉడుంకారాలు చేస్తూ ఉన్నారు. అలాగే ఆధార పాత్రని పట్టుకుని ఉన్నారు, పానీయ పాత్రను పట్టుకొని ఉన్నారు. అంతకు తప్పితే వాళ్ళ దగ్గర ఇంకా ఏమీ లేవు. కొంతమంది త్రిదండులు ఉన్నారు, కొంతమంది ఏమీ నిస్సంగులై ఏమీ పరిగ్రహం తీసుకోకుండా ఉంటున్నారు. విశ్వేశ్వరుని వాళ్ళంతా శరణు పొందారు, కాలుడికి కూడా వాళ్ళు భయపడటం లేదు. ఇంకా అక్కడక్కడ చూస్తే వేదం తెలుసు చదువుకున్నటువంటి వేదజ్ఞులను కనిపిస్తున్నారు. ఎక్కడ పట్టినా ఆబాల్య బ్రహ్మచారిణులు కనిపిస్తూ ఉన్నారు. చక్కగా భాగీరథి స్నానం చేయడం వల్ల పింగళవర్ణం కలిగిన, కేశపాశం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. బ్రాహ్మణులందరినీ కూడా, అలాంటి వాళ్ళందరినీ కూడా చూచాడు. పశువుల్లో మృగములలో కూడా సంతోషం, తృప్తి, కాంతి కలిగిస్తూ ఉన్నది. పశుపక్ష్యాదుల్లో కూడా ఉన్న కాశీలో ఉన్న తృష్టి ఉన్నదే, సంతోషం మరి ఎక్కడా లేదు. ఇదం సుశ్రేయసో వ్యుష్టి, ఇది చాలా సుశ్రేయస్సుకు స్థానం ఇది. ఈ మొత్తం ముల్లోకాలలో కూడా ఇతరత్యేష్వపి తీర్చు పరమానందవర్ధిని, ఇక్కడ ఉన్న పశువులు పక్షులకు కూడా పరమానందమును కలిగించేటువంటిది. వరమేతేపి పశవ ఆనందవనచారిణ సదానంద పునర్దేవ నందన వనాశ్రిత, ఇక్కడ ఉండేటువంటి పశువులు వనంలో ఉండేటువంటి ఇవే సదానందంతో ఉండి ఉంటాయి. ఎందువల్లంటే దేవతల కంటే కూడా వీరే చాలా గొప్పవారు. ఈ ఆనందవనంలో ఉండేవారు, వాళ్ళకు సదా ఆనందం ఉండదు. అప్పుడప్పుడు రాక్షసుల భయంతో భయపడుతూ వాళ్ళని వీళ్ళని శరణు వెళుతూ ఉంటారు, సత్యలోకాలకు విష్ణులోకానికి వెళ్ళి. ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. అందువల్ల ఇక్కడ పశువులే వాళ్ళకంటే సదానందంతో ఉంటూ ఉన్నాయి. కాశీపురంలో ఉన్న మ్లేచ్చుడు కూడా వాడు శుభమునకు నిలయమైనటువంటి వాడే. ఇక్కడ ఇతరత్ర ఉన్నటువంటి దీక్షితుడైనా వాడు ముక్తికి పాత్రుడు కాదు, కాశీలో ఉన్న మ్లేచ్చుడు కూడా ముక్తికి అర్హుడవుతాడు. వైశ్వేశ్వరి పురీ చేస యథామే చిత్తహారిణి, ఈ విశ్వేశ్వరుని రాజధాని నా చిత్తమును హరించి వేస్తూ ఉన్నది. స్వర్గంలో కానీ పాతాళ లోకంలో కానీ ఇటువంటి భూమి ఇంకా ఎక్కడా లేదు, ఇంత స్థైర్యం ఇంకెక్కడా లేదు. నేను తిరుగుతూ ఉండగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడే ఉండిపోవాలనిపిస్తున్నది నాకు, నా మనస్సు. సర్వస్మిన్నపి భూభాగే యథాస్థైర్యమగాదిహ రమ్యాపురీ భవేదేశ బ్రహ్మాండాదఖిలాదపి, అఖిల బ్రహ్మాండ కోటి బ్రహ్మాండములన్నిటికంటే కూడా ఈ కాశీ చాలా రమ్యమైనటువంటి పరిస్థితి అని కాశీని బాగా స్తోత్రం చేశాడు. ఇంకా కాశీలోనే ఉండాలని చెప్పి అనుకున్నాడు. అక్కడ తపస్సు ప్రారంభించాడు చాలా కాలం. ఆ మహాతపస్వి అంతకుముందే ఒక మహాతపస్వి దుర్వాస మహర్షి కాశీలో తపస్సు ప్రారంభించారండి. చాలా కాలం తపస్సు చేశాడు విశ్వనాథుడు అనుగ్రహించల కోపం వచ్చేసింది. ముందే చెప్పాం అతిక్రోధన మహర్షి అని. దిక్చ మాం తాపసం దుష్టం దిక్ మే దుశ్చరం తప దిక్ క్షేత్రమిదం శంభు సర్వేషాం చ ప్రతారకం యథా నముక్తిరత్ర స్యాత్ కశ్యాపి కరవై తథా ఇది శబ్దం యదోజ్యుక్త సంజహాస తదా శివ. ఏమి కాశి, నేను ఇంత భయంకరమైన ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటే ఎందుకు నా తపస్సుకు ఇంతవరకు కూడా ఇక్కడ అనుగ్రహించలేదు, దర్శనం ఇవ్వలేదు, ఎందుకు నా తపస్సు ఇక్కడ వ్యర్థమైపోయింది కాశీలో, నా ఇంత దుర్భరమైన ఈ తపస్సుకు ఇక్కడ ప్రయోజనం లభించలేదు, అసలు ఈ క్షేత్రమే పనికి మాలినటువంటి క్షేత్రం, ఇక్కడ ఉన్నదే ఈ క్షేత్రం అందరినీ మోసం చేస్తూ ఉంది, నేను ఈ క్షేత్రాన్ని శపించేసేస్తాను, ఇక్కడ ఉన్నదే ముక్తి అనేటువంటిది లేకుండా నేను శపిస్తాను అని చెప్పి శపించడానికి సిద్ధమైనాడు దుర్వాస మహర్షి కాశీ పట్టణాన్ని. అప్పుడుట ఒక పెద్ద నవ్వు వినిపించిందిట, ఆ నవ్వు వినిపించాడు కదండి, అక్కడ ఒక లింగం ఆవిర్భవించింది, ఆయనకు మాత్రం కనిపించాలి, ఆ విశ్వనాథుడు నవ్వాడు అంతే, ఈయన కోపాన్ని చూసి ఆయన నవ్వు వచ్చి నవ్వాడు, నవ్వేటప్పటికి ఒక లింగం వచ్చింది, దాన్నే హసితేశ్వర లింగం అంటారు, విశ్వనాథుడు నవ్వుతే ఆవిర్భవించింది కాబట్టి అది కామేశ్వరుని యొక్క మందిరంలో పక్కనే చిన్న లింగం ఉంటుంది, అది హసితేశ్వర లింగం, ప్రహసితేశ్వర లింగం, తత్ర లింగం అభూదేకం ఖ్యాతం ప్రహసితేశ్వరం, ఆ లింగ దర్శనం వల్లనే ఆనందం కలుగుతూ ఉంటుందిట. అప్పుడు మనస్సులో అనుకుంటున్నాడు పరమేశ్వరుడు విశ్వనాథుడు దర్శనం ఇవ్వాల, ఆ దుర్వాస మహర్షిని చూచి తనలో తాను అనుకుంటున్నాడు, చాలా విస్మయం వేసి తనలో తాను అనుకుంటున్నాడు, ఇటువంటి మహా తపస్సులకు ఉందే మళ్ళీ మళ్ళీ పునఃపునః నమస్కారము అన్నాడు, ఇటువంటి తపస్సు వాళ్ళకున్నదే వీళ్ళందరికీ పునఃపునః నమస్కారము అవుగాక అని చెప్పి అనుకున్నాడు మనస్సులో అనుకుంటున్నాడు. ఏమిటయ్యా అంటే వీళ్ళు ఎక్కడైతే ఇక్కడే తపస్సు చేస్తారు, ఇక్కడే ఆశ్రమాలు నిర్మించుకుంటారు, ఇక్కడే ప్రతిష్టను పొందుతూ ఉంటారు, ఇక్కడే మళ్ళీ ఈ నగరం మీదనే కోపిస్తూ ఉంటారు, అందుకు నవ్వింది ఆయన, ఇక్కడేమో శ్రేయస్సును పొందుతారు, ఇక్కడ తపస్సులు చేస్తారు, ఇక్కడ తీర్థాలలో మునుగుతారు, సర్వపాపములు పోగొట్టుకుంటూ ఉంటారు, కానీ ఇది ఈ క్షేత్రం మీదనే కోపిస్తూ ఉంటారు, ఇటువంటి వాళ్లకు నమస్కారం చేయాలి. మనా చింతిత మాత్రంతో చే లభంతేన తాపసాహ కృధా తదైవ జీవంతే హారిణ్యా తపసాం స్త్రీయ, ఈ కోపం వల్ల ఉన్నదే తపస్సు క్షీణిస్తుంది, అది వాళ్ళ కోరికలను ఇక్కడ మనోరథ సిద్ధి కాదు, అయినప్పటికీ నేనే తాపస్సులను గౌరవించాలి ఇప్పుడు మనం మాననీయులు వాళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళ శ్రేయస్సు కోరి వాళ్ళు ఈ రకంగా ఇక్కడ తపస్సు చేస్తున్నారు, శ్రేయస్సు సిద్ధించకపోయేటప్పుడు కోపం వచ్చింది, అయినా చాలా గొప్ప తపస్సు చేశారు కాబట్టి వీళ్ళని మనం గౌరవించవలసినటువంటి వాళ్ళే. అక్రోధన ఈ క్షేత్రంలో శ్రేయస్సును కోరి నన్ను గురించి తపస్సు చేసిన వాడు కోపిష్టి కానీ శాంతుడు కానీ ఎవడైతే ఏమిటి నాకెందుకు ఈ విషయం, వాడు నన్ను గురించి తపస్సు చేశాడు వాడిని అనుగ్రహించాలి, అదే నాకు కావాలి, వాడి కోపం ఉంటే నాకేంటిది ఆ చింత నాకెందుకు అని తనలో తాను అనుకొని, తావత్ తత్క్రోధజో వన్ని వ్యానసే వ్యోమమండలం, దుర్వాసుడికి మహాకోపం వచ్చింది కదండి, పరమేశ్వరుడు అంశండి ఆయన, దుర్వాసుడు అత్రి అనసూయలకు జన్మించినటువంటి వాడు ఈయన, అలాగే ఇంకొకడు ఇంకో కృష్ణమూర్తి ఏమో దత్తాత్రేయుడుగా అవతరించాడు, బ్రహ్మగారేమో చంద్రుడుగా అవతరించారు, అత్రి అనసూయల కుమారుడు దుర్వాసుడు శివాంశ సంభూతుడు అనమాట, ఆ కోపాగ్ని అండి మొత్తం కాశీ అంతా కూడా నభోంగణం అంతా ఆ ధూమం వ్యాపించిపోయిందండి ఆ కోపంతో, ఆ ఇప్పటికి కూడా నల్లగా ఉందంటే ఆ దుర్వాసుని యొక్క కోపాగ్ని ధూమమేటది అంతా కూడా, కాశీలో ఉన్న గణాలు ఉన్నాయి కదా కర్త చెందిపోయినాయి అందరూ కూడా, ఎట్లా చెలించిపోయినాయి ప్రళయ కాలంలో సముద్రంలాగా ప్రళయార్ణవంలాగా ఒక్కసారి ఎలర్ట్ అయినారన్నమాట కాశీలో ఉన్న ప్రమద గణాలన్నీ కూడా, ఏమిటి ఏమిటిది కిమేతద్వై భాషమాణ పరస్పరం, ఏమిటి ఈ పొగలంతా వ్యాపిస్తున్నాయి, ఏమిటి ఇక్కడ ఏం జరిగింది, గర్జిస్తున్నారు భయపెడుతున్నారు, ఆయుధాలన్నీ ధరించారు ప్రమదులందరూ కూడా, మొత్తం అటు ఇటు తిరుగుతున్నారు, ఏమిటి ఎందుకు వచ్చింది ఇక్కడ, పరితో ధామశాంభవం ఇది శివుని యొక్క స్థానం అని చెప్పి శివుని స్థానం అంతా తిరుగుతూ ఉన్నారు, ఎవరు ఏముడా ఏమన్నా ఈ పని చేసింది, లేదు కాలుడా లేదా మృత్యుడా లేకపోతే అంతకుడా లేక విధాత లేక దేవతల వృద్ధేషు అస్మాసు పరహ ఇంకా ఎవడన్నానా, అగ్నిం పిబామో మేమెవరం, మేము అగ్నిని త్రాగేసేస్తాం, జలవత్తు చూర్ణి పర్వతాలని నీటినిలాగా చితక బాధేసేస్తాం, సప్త సముద్రములను కూడా పిండి పిండి చేసి పారేస్తాం, అంతా కూడానే నీరు లేనటువంటి ఎడారి భూములను చేసి పారేస్తాం, ఈ సముద్రాలని ఇంకింప చేసేస్తాం, పాతాళాన్ని పైకి తీసుకొని వెళ్తాం, స్వర్గలోకాన్ని కిందకు తీసుకొస్తాం. ఎవడు ఈ కాశీపట్నం మీద ఈ రకంగా ఘోరమైనటువంటి అపరాధం చేసిన వాడు? వీళ్ళందరినీ కూడా మేమే ఈ ఒకే ఒక గ్రాసం క్రింద స్వీకరించేస్తాం, కాశీ విషయంలో అపకారం చేసిన వాళ్ళని. ఒక బ్రహ్మాండం కానివ్వండి, అవసరమైతే బ్రహ్మాండాన్ని కూడా స్ఫోటనం చేసి పారేసేస్తాం. కాలువుని కానీ మృత్యువుని కానీ ఇద్దరిని పట్టుకొని తాళంలాగానే కొట్టి పారేసేస్తాం. ఇద్దరిని చెరువు చేతితో పట్టుకొని మేము మింగి పారేసేస్తాం మొత్తం భువనాలన్నీ, ఒక వారాణసిని విడిచిపెట్టి పారేసి. ఎత్ర ముక్తా భవంచేవ మృతమాత్రేణ జంతవ, కేవలం మరణమాత్రం చేతనే ముక్తిని పొందుతారో అటువంటి ఒక వారాణసిని విడిచిపెట్టి మొత్తం బ్రహ్మాండాన్ని మింగి పారేసేస్తాం. కృతోయం ధూమసంభారో జ్వాలావల్య కృతస్థము, ఏమిటి మంటలు, ఏమిటి ధూమము? కోవా మృత్యుంజయం రుద్రం నో విద్యాత్ మదమోహిత, మృత్యుంజయుడైన రుద్రుని గురించి వాడికి తెలియదా ఏమిటి అని ఈ రకంగా ప్రమథగణాలందరూ కూడా మహాభయం కలిగిస్తూ మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లుగా గెలిపిస్తూ ఒక అందరూ కూడా ఒక ప్రాకారం ఆకాశం దాకా గగన ఉన్నతమైన ఒక ప్రాకారంలాగా నిలబడిపోయినారంతా ఒక ప్రాకారాన్ని. ఎవరు ఇక్కడికి లోపలికి రావడానికి వీలు లేకుండానమాట. శకలీకృత్య బహుశ శిలావత్ ప్రళయానలం, ఆ ప్రళయాగ్నినే ముక్కలు ముక్కలు రాళ్ళని చితిపేసినట్లు ప్రళయాగ్నాలంతా కూడా ముక్కలు ముక్కలు చేస్తున్నారు. నంది, నందిశేనుడు, సోమనంది, మహోదరుడు, మహాహనుముడు, మహాగ్రీవుడు, మహాకాలుడు, జితాంతకుడు, మృత్యుకంపనుడు, భీముడు, ఘంటాకర్ణుడు, మహాబలుడు, క్షోభణుడు, ద్రావణుడు, జృంభి, పంచాస్త్రుడు, పంచలోచనుడు, ద్విశురుడు, త్రిశురుడు, సోముడు, పంచహస్తుడు, దశాననుడు, చండు, భృంగి, రిటి, తండి, ప్రచండుడు, తాండవప్రియుడు, పిచండిలుడు, స్థూలశిరుడు, స్థూలకేశుడు, గభస్తిమాన్, క్షేమకుడు, వీళ్ళంతా కూడా ఆయన గణాలలో ప్రధానులన్నమాట. వీళ్ళందరూ కూడానే 100 కోట్ల మంది అండి వీళ్ళందరూ కూడా. కాశ్యాం నివాసయామాసురపి ప్రభంజనీ గతిం, వాయువు కూడా సంచారం లేకుండా చేసేసారన్నమాట. ఇంకా అట్లా బంధించి పారేశారు కాశీని. ముల్లోకములు ఎప్పుడైతే వీళ్ళు కోపం వచ్చిందో ఈ ప్రమథ గణాలకు ముల్లోకములు చకితమైపోయినాయి, భయపడిపోయినాయి. ఈ వ్యాకు దుర్వాసన యొక్క కోపాగ్ని చేత సర్వలోకములు కూడా కల్లోలితమైపోయినాయి. తదా వివిశదు కాశ్యాం సూర్యచంద్రమసావపి నా గణైరకృత అనుజ్ఞవు, గణముల అనుజ్ఞ లేకుండా వీళ్ళ తేజస్సు ముందు సూర్యచంద్రులు కూడా కళావిహీనులైపోయి ఆ వారాణసిలోనికి ప్రవేశించడానికి జంక్యాట. నివార్య ప్రమదాని ఏకమతిశుద్ధ ఉమాధవ, అప్పుడు పార్వతీదేవి పతి ఉమాధవుడు ప్రమదగణాలను ఆగండయా ఆగండి అని శాంతింపజేశాడు. మదంస ఏవ హి ముని అనసూయేషమే, అనసూయాపుత్రుడయ్యా, వీడు నా వంశతోటే జన్మించినవాడు. అదో దుర్వాససో లింగాదావిరాసీత్ కృపానిధి, దుర్వాసుడు స్థాపించిన లింగము నుండి దయాసముద్రుడైనటువంటి ఆ విశ్వేశ్వరుడు ఆవిర్భవించాడండి. అప్పుడు ఆవిర్భవించాడు మహాతేజమయో శంభో మునిశాపాత్ పురీమవన్, ఈయన శాపం ఇస్తున్నాడు కదా, ఈ శాపం నుండి పట్టణాన్ని రక్షించడం కొరకని ఆ రకంగా ఆవిర్భవించాడు. మాభూత్ శాపో మునే కాశ్యాం నిర్వాణ ప్రతిబంధక ఇత్యనుక్రోశతో దేయ తస్య ప్రత్యక్షతాంగత, ఈ ముని కోపంతో శపిస్తే కాశీలో ఉండే వాళ్ళకి మోక్షం లేకుండా పోతుంది, కాశీకి వచ్చేటువంటి వాళ్ళకు ఇలాంటి పరిస్థితి కలగడానికి వీలు లేదని దయామయుడైనటువంటి పరమేశ్వరుడు దుర్వాసుడికి అనుగ్రహించడం కొరకని చెప్పి ప్రత్యక్షమైనాడు. దయ వల్ల, మనందరి మీద దయ వల్ల. ఓ ఆచ ప్రసన్నోస్మి మహాక్రోధన, ఓ మహాకోపిష్టి తాపసి, నేను బాగా ప్రసన్నుడైనానయ్యా, కోపిస్తేనే సంబోధిస్తున్నాడు, వరం కోరుకో అన్నాడు. కష్టేమయ్యా, నీకేవో ఇవ్వలేనిది ఏమీ లేదు, నువ్వు ఇష్టం, నీ వరం కోరుకో అన్నాడు. సిగ్గుపడ్డాడండి దుర్వాసుడు. ఎంత పని చేశానో కాశీపట్టణం విషయంలో, శపించడానికి సిద్ధమైనానే, కోపంతో నేను ఇంత పని చేశాను, క్రోధాన్ని ఆపుకోలేకపోయినానే, జయించలేకపోయినా, సిగ్గుపడి తలకాయ ఉంచుకున్నాడు. మరి ఇంత చేసినా కూడా ఆయన వరం ఇస్తాను అన్నాడు మహానుభావుడు దయాసముద్రుడు. అక్కడ క్రిమికీటగాదులు మహాపాపులను కూడా ముక్తిని ఇచ్చేవాడాయి, అంత శాంతమూర్తి ఆయన శాంతం. అందువల్లనే అప్పుడు అపరాధం బహుమయా క్రోధాంధేనేతి దుర్ధియ, కోపంతో కళ్ళు మిళ్ళు గానల దుర్బుద్ధితో నేను చాలా అపరాధం చేశాను, నా ఈ క్రోధ వశుణ్ణి అయిపోయినాను, చీ నా యొక్క కోపం అని చెప్పి తన కోపాన్ని తనే నిందించుకున్నాడు, తనని తానే నిందించుకున్నాడు. త్రైలోక్య అభయదాం కాశీం శత్రుముజ్జతచేతసం, త్రైలోక్యమునకు అభయమిచ్చేటువంటి కాశీని శపించడానికి నేను ఉద్యుక్తుండైనాను. దుఃఖార్ణవ నిమగ్నానాం యాతాయతి కేదినాం కర్మపాసిత కంఠానాం కాశ్యైకా ముక్తి సాధనం. ఈ దుఃఖ సంసార దుఃఖ సముద్రంలో మునిగిని పుడుతూ చచ్చుతూ యాతాయాతులై ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా సర్వప్రాణిజనమునకు కూడా నేను కాశీ ఒక్కటే ముక్తి సాధనం. అలాంటి ఈ కర్మ పాసిత కంఠానాం, కర్మపాశంతో బంధింపబడి ఉంటారు వీళ్ళందరూ, వాటిని ఛేదించి జ్ఞానోపదేశం చేత ముక్తి అనుగ్రహించేటువంటిది ఈ కాశీ ముక్తి సాధనమైన నేను ఈ కాశీని శపించడానికి పూనుకున్నాను. ఎంత పొరపాటు చేశాను ఈ కోపంతో. సర్వేషాం జంతు జాతానాం జనన్యేకైవ కాశిక, సర్వప్రాణులకు తల్లి లాంటిది కాశిక. ఒక రకంగా చెప్పాలంటే ఇది మహామృతమును ఇస్తుంది ఈ కాశీ. మళ్ళీ మరణము లేని స్థితిని, అంటే తిరిగి జన్మ మరణము లే, జన్మ ఉంటే మరణం లేక, మరణం లేదంటే జన్మ లేదు, అందువల్ల మరణం లేని స్థితిని ఇస్తుంది ఈ తల్లి. మన మామూలు తల్లి ఉన్నదే స్తన్యం మాత్రమే ఇస్తుంది, పరమపదాన్ని ఇవ్వదు. ఈమె అమృత రూపమైనటువంటి ఆ అమృత రూపమైన రసాయనం ఇచ్చి మనందరినీ కూడా అమృత స్వరూపుల్ని చేస్తుంది ఈ కాశీ. అందువల్ల మా అన్న తల్లి కంటే కూడా ఈ కాశీ తల్లి చాలా గొప్పది. కాబట్టి జననితో సమానంగా కూడా ఈ కాశీని ఉపమించడానికి వీలులేదు. ధారయేతు జననీ గర్భే, గర్భంలో ధరిస్తుంది తల్లి మనల్ని, గర్భంలో పడకుండా చేస్తుంది ఈ కాశీ జనని. కాబట్టి ఆ జనని కంటే ఈ జనని గొప్పది. ఈ జనని కేవలం స్తన్యపానమే, ఆ జనని అమృతపానం చేస్తుంది. అందువల్ల ఈ మామూలు జనని కూడా మనందరి తల్లులు కాశీతో సమానం గారు. ఇలాంటి కాశీని ఎవడైనా శపించినట్లయితే ఆ శాపము వాడికే తగులుగాక అని చెప్పి శాపాన్ని తిప్పేశాడు. రాబోయే కథలో కూడా ఇక్కడ సూచింపబడింది. ఇదివరకు బ్రాహ్మణులందరూ కూడా మందరాద్రి నుంచి వచ్చిన తర్వాత ఎవడు కూడా కాశీని శపించి ఇక్కడ ముక్తి లేకుండా చేయకుండా ఉండాలని బ్రాహ్మణులు వరం కోరారు పరమేశ్వరుని. తథాస్తు అలాగేను అన్నాడు. మీరు ఎప్పుడు కాశీని విడిచిపెట్టి వెళ్ళకూడదు, ఇక్కడ ఎప్పుడు కూడా ఎవడు కూడా శపించినా ఆ శాప ప్రభావం ఉండకూడదు ఇక్కడ అని ఇదివరకే కాశీ బ్రాహ్మణులందరూ ఆయన ప్రార్థించారు. తథాస్తు అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఈయన దుర్వాసుడు, ఎవడన్నా శపిస్తే ఆ శాప ఫలాన్ని అతడే అనుభవిస్తాడు కానీ కాశీకి లభించదు అన్నాడు. అంటే ముందు మరొక ఆయన శపించబోతూ ఉన్నాడు. రెండు మూడు రోజుల్లో వేదవ్యాస మహర్షి ఆయన శపించినా ఆ శాపఫలం కాశీ మీద వర్తించదు. ఇటువంటి శాపాలేమీ, ఏ బ్రాహ్మణ శాపాలు, మహర్షి శాపాలు, దేవతల శాపాలు ఇక్కడ కాశీ మీద పనిచేయవు. అది ముక్తిక్షేత్రం, ముక్తిక్షేత్రమే. ఇటువంటి కాశీని ఎవరైనా శపించినట్లయితే ఆ శాపము కాశీకి మాత్రం వర్తించదు, శపించిన వాడికే వర్తిస్తుంది అని ఈ రకంగా ఎప్పుడైతే దుర్వాస మహర్షి చెప్పాడో, కాశీని స్తోత్రం చేసేటప్పటికీ సంతోషం వచ్చిందండి. విశ్వనాథుడు సంతోషించాలంటే కాశీని స్తోత్రం చేయాలి. కాశీ స్తోత్రాన్ని మీరు వింటున్నారు, ఆయన దయ వల్ల కాశీని స్తుతించుకుంటున్నాం రోజు కూడా అన్నమాట. అందువల్ల ఆయన సంతోషించేశాడు. ఇంత కోపిష్టి మనిషిని ఎంతో సంతోషించాడు కాశీ స్తోత్రం చేసేటప్పటికి. అతీవ తుషితో జాత కాశీ స్తవన లబ్ధముతు, ఆ కాశీ స్తవనం వల్ల ఆయనకు ఆనందం కలిగింది. ఎక్కాశీం స్తౌతి మేధావి ఎక్కాశీం మృతి ధారయే తేన తప్తం తపస్తీవ్రం తేనేష్టం క్రతకోడివి. కాశీని ఎవడు స్తోత్రం చేస్తాడో, ఏ మేధావి ఎవడు కాశీని హృదయంలో ఎప్పుడు ధరించి ఉంటాడో, ఎవడై అలాంటి వాడు అనేక యజ్ఞములు చేసినటువంటి వాడి కింద లెక్క, అనేక తపస్సులు తీవ్రమైనవి చేసిన వాడితో సమానం. జిహ్వాగ్రే వర్తతే యశ్చ కాశీతి అక్షరయుగ్మకం, కాశీ అనే రెండు అక్షరములు ఈ నాలుక కొన భాగంలో ఎవరికి ఉంటాయో, అంటే కాశీ కాశీ అని ఎవడంటూ ఉంటాడో. నతశ్చ గర్భవాసశ్చాత్ క్వచిదే వసమే, ఎప్పటికి కూడా అలాంటి మేధావికి గర్భవాసం ఉండదు. యో మంత్రం జపతి ప్రాతః కాశీవర్ణ ద్వయాత్మకం, పొద్దునే లేచి కాశీ అనే రెండు అక్షరాల మంత్రాన్ని ఎవడైతే జపిస్తాడో, సతు లోకద్వయం జిత్వా లోకాతీతం వ్రజేత్తు, యలోక పరలోకములను కూడా జయించి దీనికంటే అతీతమైనటువంటి పరబ్రహ్మైక్యాన్ని పొందుతాడు. అనసూయేయతే జ్ఞానం కాశీ స్తవన పుణ్యత, ఏదా ఇదానీ నువ్వు కాశీని స్తోత్రం చేశావు కాబట్టి ఇప్పుడు వచ్చిందయ్యా నీకు జ్ఞానం అన్నాడు. నీకు తపస్సు చేశావు కానీ ఇంతకుముందు అప్పుడు నీకు జ్ఞానం రాలా, కాశీ స్తవనం చేసినందువల్ల ఇప్పుడు నేను నీకు జ్ఞానాన్ని ఇస్తున్నానయ్యా అన్నాడు. కాశీ అనసూయ పుత్ర, వాళ్ళ అమ్మ మీద అనసూయానందనుడు, ఎదా ఇదానీం సముత్పన్నం తథా నా తపస్సుర, నువ్వు పూర్వం ఎంత తపస్సు చేసినా ఇంత జ్ఞానం రాలా, నీకు అసలైన జ్ఞానం ఇప్పుడు వచ్చిందయ్యా. మునేనమే నాకు ఇష్టడు దీక్షితులు కాదు, వాడు ఎంత గొప్పగా పూజించినప్పటికీ వాళ్ళెవరూ నాకు కాదయ్యా. యాదృక్ ప్రియతర సత్యం కాశీ స్తవనలాలసహ, కాశీని ఎవరైతే స్తుతిస్తారో వాళ్ళు మాత్రమే నాకు ఇష్టం. అంతేగాని నన్ను యజ్ఞయాగాదులు చేసినా ఇంకా ఇతరమైనటువంటివి ఎన్ని దీక్షితులైనా వాళ్ళు మాత్రం నాకు ఇష్టలు కాదు. యాదృక్ ప్రియతర సత్యం కాశీ స్తవనలాలసహ తాదృక్ తృష్టిర్నమే దానై తాదృక్ తృష్టిర్నమే ముఖై నతుష్టి తపసా తాదృక్ యాదృశీ కాశీ సంస్థకై. దానములు మహాదానములు చేసినా నాకు తృప్తి లేదు, ఎన్ని యజ్ఞములు చేసినా నాకు తృప్తి లేదు, తపస్సు వల్ల కూడా నేను తృప్తి చెందను. కాశీని కనుక స్తుతించినట్లయితే మెచ్చుకున్నట్లయితే నేను సంతోషిస్తానయ్యా. ఆనంద కాననం ఏన స్తుతమేతత్ సుచేతస తేనాహం సంస్థుత సమ్యక్ సర్వై సూక్తై శ్రీతి శృతీరితై. ఆనంద కాననమును నిర్మలమైన మనస్సుతో ఎవడైతే స్తుతిస్తాడో నేను వాణ్ణి ఉన్నదే ఏది వేదోక్తములైనటువంటి అనేక సూక్తములతో నన్ను స్తుతించిన దానికంటే కూడా నేను ఎక్కువగా తృప్తి చెందుతానయ్యా. తవ కామా సమృద్ధాస్యు అనసూయేయ తాపస, ఓ అనసూయానందనా ఓ తాపస నీ కోరికలన్నీ తీరుతాయి. కామములంటే కోరికలు. జ్ఞానంతే పరమం భావి మహామోహ వినాశకం, ఈ మోహమును ఈ మాయను అజ్ఞానమును అవిద్యను నశింపజేసేటువంటిది నేను ఏది ఈ భేదభావమును నశింపజేసేటువంటిది ద్వైతభావమును అద్వైత సిద్ధిని కలుగజేసేటువంటి నీకు జ్ఞానాన్ని నేను ఇస్తున్నానయ్యా. పరమ జ్ఞానాన్ని మరొక వరం కూడా నేను కోరుకో నీకు ఇస్తాను అన్నాడు. తాదృశ ఏవ మునయ శ్లాఘనీయ యతస్సదాం, నీ వంటి మునులే మెచ్చుకోవాలయ్యా, నీలాంటి కోపిష్టి మునులనే మెచ్చుకోవాలి. నువ్వు ఇంతగా కాశీనే శపించడానికి పూనుకున్నావంటే సమర్థత ఉండబట్టేగా శపించడానికి పూనుకుంది. సమర్థత లేనివాడు ఏం శపిస్తాడు? శపిస్తే మాత్రం ఏమవుతుంది? అందువల్ల నువ్వు సమర్థుడివి, తపశక్తి గలవాడి, ఇటువంటి మునులు అంటేనే నాకు చాలా ఇష్టం, నువ్వు కోపిష్టివైనాను అంటున్నాడు. తాదృశ ఏవ మునయ శ్లాఘనీయాయతస్తతం యశ్చేవ హి సామర్థ్యం తపస కృజతి. తపస్సామర్థ్యం ఎవడుకుంటుందో వాడే కోపించగలడు, లేనివాడు ఏం చేస్తాడు? కోపిస్తే మాత్రం వాడు ఏమవుతుంది కనుక కూపితోపి అసమర్థస్తు కింకర్త క్షీణ వృత్తివద్, వాడు కోపించినా నిరుపయోగం. ఇది శ్రుత్వా పరిష్టుత్య దుర్వాస కృతివాస వరంచ ప్రార్థయామాస పరిహృష్ట తనూరు. శరీరమంతా రోమాంచితమైపోయింది, అంటున్నాడు వరం కోరుకుంటున్నాడు. దేవదేవ జగన్నాథ కరుణాకర శంకర మహాపరాధ విధ్వంసిన్ అంధకారే స్మరాంతగా. ఓ దేవదేవ, ఓ జగన్నాథ, ఓ కరుణాసముద్రుడా, కరుణానిలయుడా, ఓ శంకరుడా, మహాపరాధములను పోగొట్టువాడా, అంధకార శత్రువు, ఓ మన్మథవైరి, ఓ మృత్యుంజయ, ఓ ఉగ్ర, ఓ భూతేశ భూతపతి, ఓ మృడాని, ఓ ఈశ త్రిలోచన, నువ్వు గనక ప్రసన్నుడవైనట్లయితే నాకు వరం ఇవ్వవయ్యా. తదిదం కామదం నామ లింగమస్తివ దుర్జటే. ఈ లింగము కామదము కావుగాక, అంటే కామేశ్వర లింగం అనే పేరుతో పిలువబడుగాక అన్నాడు. మొత్తం 42 లింగాల్లో మొదటి 14లో ఈ కామేశ్వర లింగం కూడా ఒకటి. వీటి వల్లనే కాశీ ముక్తి క్షేత్రం అయిందనుకున్నాం. ఈ 42 లింగాలు, ఇది కామేశ్వరం అనే లింగం అనే పేరుతో ఇది పిలువబడాలి. ఇదంచ పల్వలం నేత్ర కామకుండాక్షమస్తుతే. ఇక్కడ నేను తవ్వినటువంటి చిన్న కుంట ఉన్నది, అది ఉన్నదే కామకుండం అనే పేరుతో పిలువబడాలి. దేవదేవుడు అంటున్నాడు, ఏవమస్తు మహాతేజో మునే పరమకోపన, సంబోధన మాత్రం పరమకోపిస్తే అని, ఓ పరమకోపన నువ్వు అనుకున్నట్టుగానే అవుతుంది, పో. నువ్వు స్థాపించిన లింగము దుర్వాసేశ్వర అనే పేరుతో పిలువబడుతుంది, అదే నా మానవులందరికీ కామములను కలుగజేస్తుంది, కోరికలన్నీ తీరుస్తుంది. అందువల్ల కామేశ్వరమి ఆస్థితి, అది కామేశ్వరుడనే పేరుతో దుర్వాసేశ్వరుడు అనే పేరుతో పిలువబడతాయి. ఈ కామేశ్వరుడు దుర్వాసేశ్వరుడు అనే పేరుతో 2 లింగాలు ఉన్నాయండి కాశీలు. ఇప్పుడు ఇదొకటి, త్రిలోచన ఘాట్లో ఉన్నది ఈ లింగం. అక్కడ చాలా గొప్ప లింగాలు ఉన్నాయనుకున్నాం, త్రిలోచనేశ్వరుడు, అలాగే ఈ కామేశ్వరుడు, అలాగే మహాదేవుడు, ఇవన్నీ హిరణ్య గర్భేశ్వరుడు, చాలా గొప్ప గొప్ప లింగాలు ఉన్నాయి అక్కడ. శంకరుడు, శాంతనవేశ్వరుడు, భీష్మేశ్వరుడు మొదలైన అనేక లింగ ద్రోణాచార్యులు, అశ్వత్థామేశ్వరుడు, ఈ లింగాలన్నీ ఆ లైన్లో ఉన్నాయన్నమాట. అందువల్ల ఉన్నదే ఇది కామేశ్వరుడు అనే. ఇంకొకటి ఎక్కడ ఉందంటే కాశీపురాలో ఆషాఢేశ్వరుడు అని ఒక లింగం ఉన్నది, ఆ పక్కన కూడా దుర్వాసేశ్వర లింగం ఉంది. ఆయన మరి ఎప్పుడు ఇంకొకప్పుడు ఎప్పుడు ఆయన అక్కడికి వచ్చినప్పుడు అది ప్రతిష్ట చేశారు. ఆ పేరుతో రెండు లింగములు ఉన్నాయి కాశీలో. ప్రధానమైన ముక్తిలింగాల్లో, సిద్ధలింగాల్లో ఈ లింగం వస్తుంది. ఇక్కడ ఉన్నదే శని త్రయోదశి నాడు ప్రదోషకాలంలో పూజ చేయాలి. సామాన్యంగా శివుడికి ప్రదోషకాలంలో కనుక అభిషేకం కానీ పూజ చేస్తే చాలా సంతోషం. సస్నాశ్చతి నరో ధీమాన్ కామకుండే తదా ఆస్పదే. ఈ కామకుండంలో స్నానం చేసి నువ్వు స్థాపించిన ఈ కామేశ్వర లింగమును చూచినట్లయితే సవై కామకృతా దోషాది యామీం నాశ్చతియా. కోరికల మూలకంగా ఏమైనా పాపములు చేసి ఉంటే యమలోకానికి వెళ్ళడు. బహవోపి పాపమానో బహువిర్జన్మభికృత కామతీర్థాంబు సంస్నానాత్ యాశ్చంతి విలయం క్షణాత్. ఈ కామతీర్థంలో స్నానం చేస్తే ఎంతటి పాపాత్ములైనా, ఎన్ని జన్మల నుండి చేసినవైనా అవన్నీ క్షణంలో నశించిపోతాయి. కామములన్నీ అంటే కోరికలన్నీ సమృద్ధిగా పొందుతాయి కామేశ్వరుని సేవించడం వల్ల. ఇది తత్వ వరాం శంభు తల్లింగే లయమాయే. ఆ లింగంలోనే లయమైపోయినాడు. కుమారస్వామి అంటున్నాడు, తల్లింగారాధనాత్ కామా ప్రాప్త దుర్వాససా భృశం తస్మాత్ సర్వప్రయత్నైన కాశ్యాం కామేశ్వరస్సద. ఆ లింగారాధన వల్ల దుర్వాసుడు జ్ఞానమును పొంది, తపస్సు వల్ల కంటే దీనివల్ల అసలైన జ్ఞానమును పొంది కృతార్థుడైనాడయ్యా. అందువల్ల కాశీలో తప్పనిసరిగా ప్రయత్నపూర్వకంగా కామేశ్వర లింగాన్ని అందరూ చూడాలి, పూజించాలి. ప్రయత్నేన మహాకామాభిలాషుకై, పెద్ద మహాకోరికలు ఉంటాయి. మహాకోరిక అంటే మోక్షప్రాప్తి, అంతకంటే గొప్ప శ్రేయస్సు ఇంకేమీ లేదు. వాళ్ళందరూ ఈ లింగాన్ని శోభించాలి. కామకుండంలో స్నానం చేసి మహాపాతకములను శాంతింపజేసుకొని ఈ కామేశ్వర లింగమును గురించి అప్పుడు అలాంటి కృతార్థులు కావాలి. ఈ కామేశ్వరుడి యొక్క ఆఖ్యానం చదివితే ఏ పుణ్యాత్ముడు చదువుతాడో లేదా వింటాడో వాడు మేధావి, వాడు పాపరహితులు అవుతూ ఉంటారు. ఆ చెప్పిన ఆయన విన్నటువంటి వాళ్ళు కూడా. ఇది స్కందపురాణే కాశీఖండే దుర్వాసతో వరప్రధానం నామ పంచ అశీతితమోధ్యాయ సమాప్త. మరొక గొప్ప లింగం విశ్వకర్మ స్థాపించిన లింగం. విశ్వకర్మ గొప్ప శిల్పి, దేవతా శిల్పి. ఆయన అందరూ ఒక్కళ్ళేంటండి ముక్కోటి దేవతలు కాశీలో లింగములు స్థాపించారు. విష్ణువు మొదలుకొని బ్రహ్మ మొదలుకొని విశ్వకర్మేశ్వరం లింగం యత్కాశ్యం ప్రతిదంబరం తస్య లింగస్య కథయా దేవదేవ సముద్భవం. విశ్వేశ్వర లింగము కాశీలో చాలా గొప్పది కదా. ఆ లింగం యొక్క ఆవిర్భావాన్ని గురించి నాకు చెప్పవలసిందని పార్వతీదేవి అడిగితే పరమేశ్వరుడు చెబుతున్నాడు. ఆ విషయాన్ని కుమారస్వామి అగస్త్యుల వారికి చెబుతూ ఉన్నాడు. విశ్వకర్మ అయిన బ్రాహ్మణుడు బ్రహ్మణ అపరాతను. బ్రహ్మ యొక్క మరొక శరీరమే విశ్వకర్మ. బ్రహ్మలాగానే ఏది కావాలంటే ఆయన అది సృష్టించగలిగినటువంటి వాడు. విశ్వకర్మ అభవత్ పూర్వం బ్రహ్మణ బ్రహ్మణస్తు అపరాతను త్వష్టు ప్రజాపతే పుత్రో నిపుణ సర్వకర్మసు. త్వష్ట ప్రజాపతి కుమారుడు, సర్వకర్మలయందు కూడా మంచి సమర్థుడు. అతనికి ఉపనయనమైంది. గురుకులంలో చదువుకుంటూ ఉన్నాడండి. గురువుగారి దగ్గర గురుకులంలో విద్యను అభ్యసిస్తూ ఉన్నాడు. గురువుగారికి బాగా శుశ్రూష చేస్తూ ఉన్నాడు. భిక్షాన్నంతో జీవనం గడుపుతూ ఉన్నాడు. భిక్షమెత్తుకొని బ్రహ్మచారి భిక్షాటనం చేసి భిక్షాన్నం గురుగృహంలో ఉంచుకొని గురువు యొక్క అనుమతితో తినాలి. ఆ రకంగా బ్రహ్మచారిని వ్రతాన్ని గురువు యొక్క భక్తితో చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నాడు. కొంతకాలం అయిన తర్వాత చదువు విద్యాభ్యాసం అంతా పూర్తయింది. ఆ గురువుగారు ఏమన్నాడయ్యా అంటే, నాయనా నాకు ఒక ఆశ్రమం నువ్వు ఏర్పాటు చేసి నాకు ఇవ్వాలి అని. ఒక పర్ణశాల ఏర్పాటు చేసి ఉండాలట. అది ఎలా ఉండాలంటే వర్షాకాలం కనుక వచ్చినట్లయితే కురూడజం మదర్థంతం యథా ప్రావృణ్ణ బాధతే. వర్ష బాధ ఉండకూడదు. ఈ తాటాకులతో వీటితో అనివ్వరి వాటితో తొప్పలతో వీటితో వేస్తే వర్షాకాలంలో కురుస్తాయి కదా. ఎంత ధారాపాతంగా వర్షం పడినా వర్ష బాధ లేకుండా ఉండాలి. అలాంటి నాకు కుటీరం ఒకటి కావాలన్నాడు. అంతేకాకుండానే గురుపత్ని గారు ఏమని అడిగిందంటే ఈ శిష్యుణ్ణి, నాయనా నాకు ఒక రెవిక కావాలండి. అదిట ఎప్పుడు చినిగిపోకూడదుట, పాతది కాకూడదుట అని ఇటువంటి నాకు కంచుకము కావాలి, ఒక రెవిక కావాలి అని ఆమె అడిగింది. అది నా శరీరానికి ఖచ్చితంగా ఫిట్ కావాలి, సరిగా ఉండాలి. మరీ గట్టిగాను ఉండకూడదు, బిగుసుగా, మరీ లూజుగాను ఉండకూడదు. వినయవ వాసస ఆచారు వల్కలంచసదు, అది వల్కలం అంటే నార వస్త్రంతో తయారు చేసింది కావాలి, వస్త్ర నార చీరతో, అంతేగాని మామూలు ఈ నేత వస్త్రాలతో తయారు చేసింది కాకూడదు అని ఆమె వరం కోరింది. ఇంకా అది రోజు బాగా ఉతకవలసిన పనులా, అది మురికి గిరిగి పట్టకూడదు, ఎప్పటికీ చినిగేది లేదు, ఎప్పుడు సరిగానే సరిపోతూ ఉంటుంది ఆమెకి. గురుపుత్రుడు ఒక వరం కోరాడు, నాకు రెండు పాదరక్షలు కావాలి చెప్పులు అన్నాడు. అవిడా, నేను ఆ పాదముల మీద ఆ పాదరక్షలు నేను తొడుక్కుంటే బురదలో వెళుతున్నా బురద అంటకూడదు వాటికి. యదారుఢ్యమే పాదౌ నపకం కః సంస్మృతే త్వచిత్, చర్మమే బంధంగా ఉండి పుళ్ళు పడకూడదు, పరిగెత్తుతూ ఉంటే చాలా సుఖంగా ఉండాలి, జారిపోకూడదు. యాభ్యాం చ సంచరే, నీళ్లలో కూడా నేను వెళ్ళేటట్లు ఉండాలి, భూమి మీద వెళ్ళాలి. ఆ చెప్పులు వేసుకుంటేట, అలాంటి చెప్పులు కావాలి అన్నాడు. గురుకన్యాపితం ప్రాహ, గురువుగారి కుమార్తె ఏం కోరిందంటే, ఏమయ్యా త్వష్ట ప్రజాపతి కుమార్తె, నాకు చెవులకు బాగా యోగ్యమైన కర్ణాభరణాలు కావాలయ్యా, స్వేనహస్తేన కురు, బంగారంతో ఎయి నీ చేత్తో స్వయంగా అన్నది. కుమారి క్రీడనీయాని కౌతుకాని ఆడపిల్లలు ఆడుకుండేటువంటి ఆట వస్తువులు కూడా నాకు కావాలి. ఏనుగు దంతములతో తయారు, దంతి దంతములతో తయారు చేసినవి, నీ చేతితో తయారు చేసినవి ఆడపిల్లలు ఆడుకుండేటువంటి క్రీడా వస్తువులు నాకు కావాలి. నాకు ఇల్లు కూడా తయారు చేయించవు, గృహోపకరణాలు నాకు ఇంట్లోనే ఇంటికి కావలసిన ఉపకరణాలన్నీ కూడా పనిముట్లు అవన్నీ నాకు కావాలి. రోలు కావాలి, రోకలి కావాలి, ఇవన్నీ నువ్వే తయారు చేసి నాకు ఇవ్వాలి మొదలైనవన్నీ గృహోపకరణాలన్నీ. అవి ఎప్పుడు కూడా రోలు కానీ రోకలు కానీ గృహంలో నువ్వు ఇచ్చిన పాత్రలు, పగిలిపోవడాలు, సొట్లు పట్టాలు, చిల్లి పట్టాలు ఇలాంటివి ఉండకూడదు. నేను కడక్కపోయినా కూడా చాలా ఉత్తమంగా ఉండాలి, అలాంటి పీటలు నాకు ఇవ్వాలి. నిత్యం నేను కడక్కుండా పనిలే కడక్కుండానే అవన్నీ శుభ్రంగా ఉండాలి. ఉజ్వలాని భవంచే స్థాళికాశ్చ తథా గురు, స్థాళికలు అంటే పాత్రికలు, అవన్నీ ఎప్పుడు ప్రకాశమానంగా ఉండాలి కడక్కుండానే. నేను వంట చేయటంలో కూడా నాకు మంచి నువ్వు శిక్షణ ఇవ్వాలయ్యా. నా వ్రేళ్ళు ఎప్పుడు కూడా నేను పాత్రలు దించేటప్పుడు పట్కారులతో దించే పని ఉండకూడదు, నేను మామూలుగా పట్టుకున్న వ్రేళ్ళు కాలకూడదు. ఏత స్తంభమయం గేహం, ఒకే స్తంభంతో ఒక ఇల్లు నిర్మించు, ఒకే ఏకస్తంభం, ఒకే దారువుతో ఉండాలి ఆ ఇల్లు కూడా. తథా గురు వరం రాష్ట్ర యత్రేచ్ఛ తత్ర ధారయే, నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళేటట్లుగా ఉండాలి ఆ ఇల్లు. ఏ సహాధ్యాయ అని ఆమె కోరిందండి. గురువుగారు, గురుపత్ని, గురుపుత్రుడు, గురుపుత్రిక, సహాధ్యాయులు ఉన్నారు ఇతనికంటే పెద్దవాళ్ళు, వాళ్ళు మాకు అవి కావాలి, ఇవి కావాలి, ఇవి కావాలి, అది కావాలి అని వాళ్ళు కోరారు. తదేతి ప్రతిజ్ఞాయ సర్వేషాం పురతోద్రిగే, ఓ పార్వతి అందరికీ అలాగేను అని చెప్పి చెప్పాట ఈ పిల్లవాడు ఈ విశ్వకర్మ. ప్రతిజ్ఞ అయితే చేశాడు, ఏమీ ఆ పనులు చేయడంలో ఇతనికి సామర్థ్యం లేదు అనుకుంటున్నాడు తనలో తానిహ. వనంలోనికి వెళ్ళిపోయినాడు, మధ్య వన మధ్యంలోనికి వెళ్ళిపోయినాడు గురుగృహం, గురువు యొక్క ఆశ్రమం నుంచి. ప్రతిజ్ఞ అయితే చేశాను అందరికీ సరేనని చెప్పి, నా దగ్గర సామర్థ్యం లేదు. కింకరో మీ కొగచ్చా మీ కోమే సహాయం అర్పయే, ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవడు నాకు దిక్కు, అడవిలో ఉన్నాను, ఎవరిని శరణు పొందాలి, కనీసం బుద్ధికి బుద్ధి సహాయం చేసేవాళ్ళు, ఓ ఇట్లా చేయవయ్యా అని ఆలోచన చెప్పేవాళ్ళైనా ఎవరైనా ఉన్నారా? అంగీకృత్య గురోర్వాక్యం గురుపత్నియా గురోస్తిసోహ, గురువుగారి మాటను అంగీకరించా అలాగే అని, గురుపత్ని చెప్పింది అంగీకరించా అలాగే. గురు శుశ్రూషణం ధర్మ యో నష్మాదయేత్ మూఢ స భవేత్ నిరయీనర, గురువు గురుపత్ని చెప్పిన పనులు నెరవేర్చకపోతే అంగీకరించేవాడు నరకానికి వెళుతాడు. గురుసు బ్రహ్మచారులకు గురు శుశ్రూషయే ఏకమైన ధర్మం. అనిష్పాద్యత తద్వాక్యం కథం మే నిష్కృతి, ఆ గురువుల యొక్క మాట కాదన్నట్లయితే నెరవేర్చకపోతే నాకు నిష్కృతి ఎక్కడిది? గురువు యొక్క వాక్యమును పరిపాలించడం వల్లనే సర్వమనోరథములు సిద్ధిస్తాయి, లేకపోయినట్లయితే కార్యములు సిద్ధించవు. కథం తద్వచిత సిద్ధిం ప్రాప్స్యామి అత్ర వనే స్థిత, ఇప్పుడు ఈ వనంలో ఉన్నాను, ఎవడూ లేడు, ఏకాకిగా ఉన్నాను, నాకు సహాయపడేవాడు ఎవడూ లేడు, ఎట్లా ఇప్పుడు వాళ్ళకు చెప్పిన మాట సిద్ధిస్తుంది, నాకు ఇక్కడిక్కడ సహాయం ఎవరున్నారు, కనీసం నా దుర్బలున్నై ఉన్నాను, బుద్ధి సహాయం చేసినా పర్వాలేదు. ఆస్తాం గురు కథా దూరం, అసలే గురువు విషయం అలా ఉంచండి, ఎవరికైనా సరే ఒక మాట ఇచ్చిన తర్వాత మాట నిలుపుకోవాలి, మాట తప్పకూడదు. గురో కథా అస్తాం గురు కథా దూరం యో అన్యశ్చాపి లఘోరపి, వాడంతా తక్కువ రకపు వాడైనా లఘువైనా, గురువు అంతటి గురువు కాకపోయినా, గురువు అంటే గొప్పవాడు, లఘు అంటే తేలికవాడు, అల్పుడు. ఓమిత్యుత్వా నకురుదే కార్యం శోధ వ్రజత్యఘ, సరేనని చెప్పి చెప్పి చెయ్యకపోతే వాడికి పాపం వస్తుంది ఎవరికైనా సరే. అందులో గురువు విషయంలో మహాప్రమాదం, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా ఇప్పుడు నేను ఇవన్నీ చేయాలి, నేనా, నాకెవడిప్పుడు సహాయం లేదు, నాకా ఈ జ్ఞానమా లేదు, అజ్ఞుణ్ణి అన్నీ కూడా నే అంగీకరించి వచ్చాను, నా భవిష్యత్తుకు నమస్కారం, ఎలా ఉందో భవిష్యత్తు అని చెప్పి నమస్తే భవితవ్యతే అని చెప్పి నమస్కారం చేసుకున్నాడు. ఇలా ఉంటూ ఉండంగానే అడవి మధ్యలో తావత్ తదైవ సంప్రాప్త తేన యోకో అదర్శి తాపస, ఆ మన మధ్యంలో ఇలా విలపిస్తూ ఉండగా ఒక తాపసి అప్పటికప్పుడు వచ్చాడండి ఆయన దగ్గరికి, విశ్వకర్మ దగ్గరికి వచ్చేసాడు, నమస్కారం చేశాడు ఆ తపస్వికి. ఎవరు? కో భవాన్ మానసం మే యో నితరాం సుఖయత్యహో త్వద్దర్శనేన మేఘాత్రం చింతా సంతాపతాపితం. స్వామి మీరెవరు? మీ దర్శనం వల్లనే నాకెంతో సుఖంగా ఉన్నది, మీ మాట వింటూ ఉంటేనే ఉన్నదే, నాకు చింతా సంతాపమునంతా కూడా పోగొడుతూ ఉన్నది. ఎట్లంటే మంచు నీరులో స్నానం చేస్తే, చల్లటి నీళ్ళలో స్నానం చేస్తే ఎంత హాయిగా ఉంటుందో తాపమంతా తీరి, అలా ఉన్నది మీ యొక్క దర్శనం నాకు అలా ఉన్నది. కింత్రే ప్రాక్తనం కర్మ ప్రాప్తం తాపసరూ, నేనేదో పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసి ఉంటా, తాపస రూపంలో మీరు ఇక్కడికి వచ్చారు. అథవా కరుణావార్థి ఆవిర్భూత శివో భవాన్, ఒకవేళ మీరేమన్నా దయాసముద్రుడైన శివుడే మీరు ఈ రూపంలో వచ్చారా నా దగ్గరికి, దయాసముద్రులు కదా నేను బాధపడుతూ ఉంటే. యోసి సోసి నమస్తుభ్యం ఉపదేశేన యంక్షం, సరే నువ్వు ఎవరైతే వాడి అతడి అవుగాక, నమస్కారం చేస్తున్నాను, ఇప్పుడు నాకు నేనేం చేయాలో నాకు ఉపదేశించండి, సహాయం చేయండి, సలహా ఇవ్వండి అన్నాడు. నా గురువు, గురుపత్ని, గురువు యొక్క బిడ్డలు అపత్యము, వాళ్ళు చెప్పిన పనిని నేను చేయడానికి ఎలా సమర్థుణ్ణవుతాను అని చెప్పిన అనేటప్పుడు, కురుమే బుద్ధి సహాయం నిర్జనే బంధుతాంగత, ఇక్కడ నాకెవ్వరూ బంధువు లేరు, నిర్జన వనంలో ఉన్నాను, నాకు కాస్త బుద్ధి సహాయం చేయండి అనేటప్పటికీ ఆ తాపసముని బ్రహ్మచారితో కారుణ్యపూర్ణ హృదయుడై ఉపదేశిస్తూ ఉన్నాడు. అతనికి వచ్చినటువంటి తాపసి అనుకోకుండా ఇక్కడ తరస్థపడ్డాడు. ఏ ఆప్తత్వేన సంపృష్టో దుర్బుద్ధిం సంప్రయచ్చతి సయాది నరకం ఘోరం యావదాభూత సంలవం, ఆప్తుడుగా ఆప్తుడుగా భావించి సహాయం కోరితే, సలహా ఇవ్వమంటే, ఇవ్వకపోతేటండి ప్రళయం సంభవించేంత వరకు వాడు ఘోర నరకాల్లో ఉంటూ ఉంటాడు. ఆప్తుడుగా మనల్ని భావించి మన దగ్గరికి వచ్చి మీకు సలహా కావాలంటే ఇవ్వాలి ఎవడైనా కానీ, ఇవ్వకపోతే వాడి గతి ఏమిటంటే ప్రళయం సంభవించేంతవరకు ఘోర నరకాల్లో ఉంటూ ఉంటాడు. బ్రహ్మచారిన్ శృణుబ్రూయాం కిమదు అద్భుతం తరం విదం, సరే చెబుతున్నాను వినవయ్యా ఓ బ్రహ్మచారి, బ్రహ్మగారు సృష్టికర్త ఎలాగైనాడే, మనం చెప్పుకున్నాం కదండి కాశీలో ఓంకారేశ్వరుని లింగమును పూజించి తపస్సు చేసి సృష్టికర్త అయినాడు, మీకు తెలిసిన విషయమే కదా. యది త్వం కాష్ట సర్వజ్ఞం కాశ్యాం ఆరాధయిష్యతి, సర్వజ్ఞుడైన ఆ విశ్వేశ్వరుని కాశీలో నువ్వు ఆరాధించినట్లయితే నీవు పేరు విశ్వకర్మ అనే పేరుకు నీకు సార్థకం అవుతుంది, విశ్వమునందు ఉన్న అన్ని కర్మలు నువ్వు చేయగల సామర్థ్యం నీకు వస్తుంది, అందువల్ల అతనికి విశ్వకర్మ అని పేరు సార్థకం అవుతుందయ్యా. విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే కాశీలో మనోరథములు సిద్ధించకుండా ఉండవు, ఎంత దుర్లభమైనవైనా అవి సులభంగా సిద్ధిస్తుంది. సులభో దుర్లభో యత్ర యత్ర మోక్షస్థను త్యజం, శరీర త్యగించిన వాళ్లకు మోక్షమే లభిస్తూ ఉంటే మనోరథములు సిద్ధించడంలో అది పెద్ద గొప్పే ఉందయ్యా, అది ఎంత దుర్లభమైనా సులభ సాధ్యం అవుతుంది. సృష్టే కరణ సామర్థ్యం సృష్టి రక్షా ప్రవీణత, సృష్టి చేసే విషయం అలాగేనే సృష్టిని రక్షించేటువంటి ఇది కూడా, సృష్టి బ్రహ్మయేమో సృష్టికరణ సామర్థ్యాన్ని పొందాడు. విష్ణునా నాప్రాపి విశ్వేశ అనుగ్రహాత్పరాత్, విశ్వేశ్వరుడు అనుగ్రహం వల్లనే వారికి కూడా ఈ రెండు వచ్చినాయి, విష్ణుమూర్తికి పరిపాలనా సామర్థ్యం, బ్రహ్మకు సృష్టి సామర్థ్యం, ఈయన అనుగ్రహం లేకుండా వారి కూడా పొందలేదు. యాహి వైశ్వేశ్వర్యం సద్మ పద్మయా సమధిష్ఠితం, మోక్షలక్ష్మి అధిష్ఠితమైనటువంటి విశ్వేశ్వరుని యొక్క పట్టణానికి రావయ్యా. నిర్వాణ సంజ్ఞయా బాల యదీచ్ఛే స్వాత్మ మనోరథాన్, నీ మనోరథములు తీరాలంటే మోక్షలక్ష్మీ నగరమైనటువంటి కాశీకి రా. పయోమాత్రం హి ఉపమన్యువు తాగడానికి పాలు కోరుకుంటే క్షీరసముద్రాధిపతిని చేశాడయ్యా. కాబట్టి ఆనందకాలంలో శివుని అనుగ్రహాన్ని పొందితే సాధించలేదు ఏముంటూ ఉంటుంది. కాశీలో ఉన్నటువంటి పురుషుల ప్రాణులందరికీ ధర్మరాశి ప్రతి క్షణంలో పొందుతూ ఉంటారు విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల. ఇక్కడ ఉండే గంగానది స్పర్శ మాత్రం చేతనే మహాపాతక సంతతి అంతా కూడా సంక్షయమవుతూ ఉంటుంది. అటువంటి కాశీని ఎవరు ఆశ్రయించకుండా ఉంటారయ్యా. నతాదృక్ ధర్మ సంభారో లభ్యతే క్రతుకోటిమి యాదృక్ వారాణసి వీధి సంచారేణ పదే పదే. ఎన్ని యజ్ఞాలు చేసినా కోట్ల యజ్ఞాలు చేసినా ఇంతటి ఫలం రాదు. ఏమిలా కేవలం వారాణసి వీధులలో తిరుగుతే చాలు, ఇంతటి ఫలము కోటి యజ్ఞములు చేసినా కూడా రాదయ్య. ధర్మార్థ కామ మోక్షాణం యజ్ఞత్రాస్తి మనోరథ. మీకు ధర్మము అర్థము కామము మోక్షము చతుర్విధ పురుషార్థ సిద్ధి క్షేత్రము కాశీ. తదా వారాణసీం యాహి యాహి త్రైలోక్యపావని. ములోకములను పవిత్రం చేసేది, ములోకములలో పవిత్రమైనది వెళ్ళు కాశీకి, వెళ్ళు కాశీకి. యదైవ సర్వదస్సర్వ కాశ్యాం విశ్వేశ్వరశ్రిత. విశ్వేశ్వరుడు కాశీని ఆశ్రయించి సర్వమును ఇచ్చేటువంటి మహానుభావుడు, సర్వస్వరూపుడైనటువంటి ఆ మహానుభావుడు అక్కడ ఉన్నాడయ్యా అని చెప్పేటప్పటికీ ఈ తాపసి ఆ మాటలు విని సంతోషించి కాశీకి వెళ్ళాలంటే నాకు దారి తెలియదు కదా అన్నాడు ఈ పిల్లవాడు. ఉపాయం చెప్పు స్వామి, మీరే చెప్పండి అన్నాడు. ఆయన గారు అన్నాడు, ఈయన అడుగుతున్నాడు, తదా ఆనందవనం శంభో క్వాస్తి తాపస సత్తమ ఎత్రనో దుర్లభం కించిత్ సాధకానం త్రయీ స్థితి. ఎక్కడ సాధకులకు లోకత్రయ స్థితమైనటువంటి కోరికలన్నీ ఎక్కడ తీర్తాయి? లోకత్రయంలో ఉన్నటువంటి సాధకులందరికీ కూడా ఎక్కడ దుర్లభమైన కోరికలు కూడా సులభంగా సిద్ధిస్తాయి? ఆ ఆనందవనం ఎక్కడ ఏమిటో చెప్పవన్నాడు. స్వర్గలోకంలో కానీ మత్స్యలోకంలో కానీ పాతాళలోకంలో కానీ ఆనందవనంతో సమానమైనవి లేదయ్యా ఇది. తద ఆనందగహనం ఎత్ర ఆనందపయోగ్ధిజ. అక్కడ ఆనంద లక్ష్మి ఉన్నది కాశీలో. ఆనంద లక్ష్మి ఉన్నటువంటి కాశీతో మత్స్యలోకం పాతాళలోకం స్వర్గం కూడా సమానంగా అయ్యా. ఎత్ర విశ్వేశ్వరో దేవో విశ్వేశాంకర్ణధారక. విశ్వేశ్వరుడున్నాడు, అందరి యొక్క ప్రాణుల యొక్క చెవులలో మంత్రోపదేశం చేస్తూ ఉంటాడు తారక మంత్రాన్ని. యాచస్తే తారకం జ్ఞానం ఏన తన్మయ. తారక జ్ఞానం వల్ల స్వస్వరూప జ్ఞానం కలిగి తన్మయులు అంటే బ్రహ్మమయులు అయిపోతూ ఉంటారు, అందరూ కూడా బ్రహ్మీభూతులు అవుతూ ఉంటారు. అలాంటిదయ్యా వారాణసి. అన్య అపి నైశ్రేయసీ లక్ష్మీ సులభాయత్ర నియతం ఆనందచారిణ. నియతంగా కాశీలో ఉంటూ సంచరిస్తూ ఉండేవాళ్ళకి నైశ్రేయసి మోక్షలక్ష్మి ఉన్నదే కాశీ, సులభంగా సిద్ధిస్తుందయ్యా. ఇంకా ఇతర విషయాలను గురించి అల్ప మనోరథాలను గురించి వేరే చెప్పాలా? కష్టాం ప్రాపయేత్ శంభు కథం యామి తధావద అని అంటూ ఈ పిల్లవాడు, నేను ఎవడు ఎట్లా వెళతాను కాశీకి, నన్ను ఎవడు మార్గం చూపించి తీసుకొని వెళ్ళేవాడు ఎవడు అన్నట్ట. అంటే ఆ తాపసి అన్నాడు, రావయ్యా నేను వెళ్తున్నాను కాశీకి తీసుకొని వెళ్తాను. ప్రాహ ఆగచ్చ నయామి త్వం యాసురహమప్యో దుర్లభం ప్రాప్య మానుష్యం యది కాశీన సేవిత. మానవ జన్మ రావడమే జంతువునాం నరజన్మ దుర్లభం. దుర్లభమైన మానవ జన్మ వచ్చి కాశీ కూడా వెళ్ళి సేవించకపోతే ఎందుకయ్యా జన్మ? అందువల్లనే నేను తీసుకొని వెళ్తాను, రావయ్యా నేను వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు. పునఃకొకరు నృత్వం శ్రేయో భూ కాశీ కర్మబంధ హృతు. ఎక్కడయ్యా నువ్వు మా కాశీకి వెళ్ళకపోతే ఎందుకు ఆ మానవ జన్మ ఎందుకు? ఆ శ్రేయస్సుకు నిలయమైన కాశీ ఎక్కడ? ఈ కర్మబంధములను హరించే కాశీ ఎక్కడ? అది లేకపోతే ఈ మానవ జన్మ అక్కడికి వెళ్ళి కర్మబంధములను విముక్తి పొందకపోతే ఎందుకయ్యా ఈ మానవ జన్మ? వృధాగతే హి మానుష్యే కాస్తి ప్రాప్తి వివర్జన. కాశీ వెళ్లకుండా జన్మంతా వ్యర్థం చేసుకుంటే మీ ఆయుర్దాయం మీ భవిష్యత్తు సర్వమేవ వృధా అవగతం. అతోహం సఫలీకర్తం మానుష్యం చాతి చంచలం. మానవ జన్మ చంచలమైంది, ఎంతకాలం ఉంటామో చెప్పలేవు. ఈ జన్మని సార్థకం చేసుకోవాలనే దృష్టితో నేను కాశీకి వెళుతున్నాను. యాస్యామి కాశీం ఆయాహి మాయాం హిత్వాతు. ఈ సంసారికమైన మాయను ఎందు నువ్వు పడలకుండా ఈ మాయను విడిచి నువ్వు రావయ్యా కాశీకి. నేను ఈ రకంగా ఆ వచ్చినటువంటి తాపసి ఈ విశ్వకర్మని తష్ట ప్రజాపతి కుమారుని చక్కగా విచారణలో ఉన్నవాడిని కాస్త సంతోషపరిచి కాశీకి తీసుకొని వెళ్ళాడండి. కాశీకి వెళ్ళిన తర్వాత ఆ ముని ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, అంతర్ధానం చెందాడు. కాశీ వరకు చేర్చాడు అంతర్హిత. జగామ కుంభ సంభూత సత్వాష్ట్రోపీత్యమన్యత. అప్పుడు అనుకుంటున్నాడు ఈ బాలుడు, అనుకుంటున్నాడు విశ్వకర్మ, అనుకుంటున్నాడు కుమారస్వామి చెబుతున్నాడు అగస్త్యుల వారితో, సత్వధ అవశ్యం సహి విశ్వేశ సర్వేషాం చింతిత ప్రదః. సర్వేషాం అందరి యొక్క మనోరథములను తీర్చేటువంటి ఆ మహానుభావుడు ఉన్నాడే విశ్వేశ్వరుడు. మంచి మార్గంలో ఉన్నటువంటి వాళ్లకు దూరంగా ఉన్నా సమీపంలోనే ఉంటాడు అనుకుంటున్నాడు ఆ పిల్లవాడు. కాబట్టి వచ్చినవాడు నాడే ఆ విశ్వేశ్వరుడే అయి ఉండవచ్చు అంటున్నాడు. ఎస్మిన్ ప్రసన్న దృక్ప్రక్షస్థం దవిష్టమపి ధ్రువం సునేదిష్టం కరోచ్చేవా స్వయం వర్త్మోపదేశేన్. ఆయన అనుగ్రహం ఎవరి ఎందు ఉంటుందో దూరంలో ఉన్నవాడిని కూడా దగ్గరికి తీసుకుంటాడు ఆ మహానుభావుడు, దగ్గరికి చేరుస్తాడు, స్వయంగా తానే చేస్తాడు. లేకపోతే నేను ఉన్న వనం ఎక్కడా, ఆకులమైనటువంటి వ్యాకులమైన చింతాకులితమైన నా మనస్సు ఎక్కడా, బాలుడనైన నేనెక్కడా, ఆ తాపసి నాకు కనిపించడం ఏంటి, చక్కని ఉపదేశం చేయడం ఏంటి, ఈ మోక్షలక్ష్మి అయిన కాశీకి తీసుకురావడం ఏంటండి అంటే, ఆయన కనుక అనుగ్రహం ఉంటే ఆయనే కాశీకి తీసుకొని వెళ్ళి ఆయనే సదుపదేశం చేస్తాడు. ఇక్కడ విశ్వేశ్వరుని అనుగ్రహం మనం పొందాలి. ఖేలో యమస్య త్రక్షస్య యస్య భక్తస్య కుత్రచితు నా దుర్లభతరం కించిదహో క్వాహంకు కాశిక. అందువల్ల భక్తుడికి, శివభక్తుడికి సాధ్యంగా అందేది ఉండదు. అదొక ఆయన క్రీడది, అది లీలగా తయారవుతాయి. లేకపోతే దుర్లభమైనటువంటిది ఏమీ ఉండదు. లేకపోతే నేనెక్కడ, కాశిక ఎక్కడ, ఎక్కడో వన మధ్యంలో ఉన్న నేను కాశీకి రావడం ఏంటి. పోనీ నేనేమన్నా పూర్వజన్మలో శివుణ్ణి ఆరాధించానా, ఆరాధించలేదనే విషయం స్పష్టం అవుతున్నది. ఎందువల్ల నువ్వు ఆరాధించలేదనే విషయం అంత స్పష్టంగా చెబుతున్నావు, నీకు పూర్వజన్మ జ్ఞానం ఉందా అంటే కాదు. నేనే శివుణ్ణి ఆరాధన చేస్తే మళ్ళీ నాకు జన్మ ఎందుకు వస్తుంది అంటే, శివారాధన వల్ల జన్మరాహిత్యం వస్తుంది అని అన్నమాట. నారాధితో మయా శంభు ప్రాక్తనే జన్మని క్వచిత్ శరీరత్వ అనుమానేన జ్ఞాతమేత. నేను, నాకు శరీరం వచ్చింది కాబట్టి ఇది నేను ఊహిస్తున్నా, పూర్వజన్మలో నేను శివారాధన చేయలేదు, ఆయన సేవిస్తే నాకు ఈ జన్మ ఉండేది కాదు. అస్మిన్ జన్మని పోని ఈ జన్మలో చేశాను ఆ బాలుణ్ణి, నాకు తెలుసుగా నేను చేసింది చేయింది కాబట్టి బాలత్వాత్ నచైవ ఆరాధిత స్ఫుటం, ఈ జన్మలో చేయలేదు పిల్లవాణ్ణి. ప్రత్యక్షమేవ ఏతత్ కుతో అనుగ్రహధీర్మై. తెలుస్తూనే ఉంది ఆయన అనుగ్రహం వల్లనే ఈ రకంగా నాకు కాశీ ప్రాప్తి కలిగింది. ఆ జ్ఞాతం గురుభక్తిర్మే హేతు శంభు ప్రస. ఇప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే, నేను గురువుగారి మీద భక్తి కొలది కదా విలపించింది ఆయన కార్యములో తీర్చాలని, ఈ గురుభక్తి వల్ల నాకు ఆయన దర్శనం అయింది, ఇక్కడికి తీసుకొని వచ్చాడు గురుభక్తి వల్లనే నాకు ఇంతటి, అంటే గురువు సాక్షాత్తు పరమేశ్వరుడితో భగవంతుడితో సమానం కదా, గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర త్రిమూర్తి స్వరూపుడు కదా, నా గురుభక్తియే నన్ను ఇక్కడికి చేర్చింది అనుకున్నా. ఏదే అనుగ్రహీతోస్మి విశ్వేశేన కృపాళిన. ఆ దయాసముద్రుడైన విశ్వేశ్వరుడు ఆ తాపసి రూపంలో వచ్చి నన్ను అనుగ్రహించాడు నా గురుభక్తికి సంతోషించి. అథవా కారణాపేక్ష త్రష్టస్థితరే దేవవతు. అయినా ఇతర దేవుళ్ళలాగా కారణాన్ని కోరట్టాయన, అనుగ్రహించడంలో దయచూపడంలో కారణాపేక్ష లేదుట విశ్వేశ్వరుడికి. రంకమపి అనుగ్రహణాది కేవలం కారణం కృప. పనికి మాలినటువంటి మూర్ఖుణ్ణి, చండాలుణ్ణి, మూర్ఖులని, ఎంత మహాపాపినే కాశీలో ముచ్చు దయాసముద్రుడై ముక్తిని అనుగ్రహిస్తూ ఉంటే పాపములు చేసిన వాడిని. అందువల్ల ఆయన అనుగ్రహానికి దయకున్నది, అంత దయ ఆయనకి, కారణాపేక్ష లేదు, ఏ కారణము లేదు, ఆయన దయయే కారణం. ఆ దయ వల్లనే నేను చింతిస్తూ ఉంటే దయామయుడైన ఆయన నా ఎందు జాలి కలిగి కాశీకి చేర్చాడు. ఎదినోవం అప్యనుక్రోశ కథం తాపస సంగతి. లేకపోతే ఆయనకి దయగలగడం ఏంటి, తాపసులు ఆ మునితో నాకు సాంగత్యం ఏంటి, ఆ రూపంలోనే శంభుడు వచ్చి నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చి ఉంటాడు అని చెప్పి ఈ రకంగా అనుకొని, నేను ఆ దానములు చేయలేదు, యజ్ఞములు చేయలా, తపస్సు చేయలా, వ్రతములు చేయలా, శంభో ప్రసాద్ శంభుని యొక్క అనుగ్రహం కొరకు ఇవేవి చేయలా. ఆయన అనుగ్రహం కావాలంటే భగవంతుడు అనుగ్రహం, దానాలు చేయాలి, యజ్ఞాలు చేయాలి, తపస్సులు, వ్రతాలు, అవేమీ నేను ఆచరించరా. అయినా మరి ఇక్కడికి వచ్చి తీసుకొచ్చాడు ఆయన, కారణం తత్కృపైవహి, ఆయన దయయే దీనికి కారణం. బాలుణ్ణి తెలియక బాధపడుతున్నాను, గురువు యొక్క ఇచ్చిన మాట నిలుపుకోవాలని సన్మార్గంలో ఉన్నాను, గురు శుశ్రూష చేశాను, గురువు యొక్క మనోరథం తీర్చడం కొరకు తపిస్తున్నాను, అందువల్ల నాకు దయ కలిగి నన్ను తీసుకొని వచ్చాడు, ఆయన దయే దీనికి ప్రధానమైన కారణం. దయామపి తదా కుర్యాదసౌ విశ్వేశ్వరపరాం యదా సృక్షిత్తమధ్వానం సద్భిక్షుణ్ణం నస. ఎవరైతే వేదోక్తమైన మార్గమును విడిచిపెట్టరో వాళ్ళందరి మీద ఈ రకంగానే దయ చూపుతూ ఉంటాడు. గురు శుశ్రూష అనేటువంటిది వేదోక్తమైన ధర్మం. అనుక్రోశం సమర్ప్యేతి సత్వాస్త్ర శంభవం శుచి సంస్థ అని ఈ రకంగా ఆయన దయను సమర్థించాడు. కేవలం దయతో వల్లనే ఈ రకంగా ఆ విశ్వేశ్వరుడే తాపసి రూపంలో వచ్చి నన్ను కాశీకి చేర్చాడని అనుకున్నటువంటి వాడై ఒక లింగమును స్థాపించి ఈశ్వరుని యొక్క ఆరాధన స్వస్థమైనటువంటి మనస్సుతో ఏకాగ్రచిత్తుడై చేయటం ప్రారంభించాడు. ఓ ఆయా ఋతువుల్లో సంభవించేటువంటి పుష్పాలతో అనేక రకరకాల పుష్పములు తీసుకొని వచ్చి ఆ లింగమును ఆరాధిస్తూ ఉన్నాడు. స్నానం చేస్తూ ఉన్నాడు, పూజిస్తూ ఉన్నాడు ఆ ఈశాన లింగాన్ని. కందమూలములు ఆహారంగా తీసుకుంటూ ఉన్నాడు. ఈ రకంగానే లింగారాధన చేతస్కుడై 3 సంవత్సరాలు గడిపాడండి. పరమేశ్వరుడు దయాసముద్రుడు 3 సంవత్సరాలకే ప్రసన్నుడైనాడు. ఆ తస్మాదేవలి లింగాచ ప్రాదుర్భూయ భవోబ్రవీత్. అదే లింగంలో నుంచి ఆవిర్భవించాడు. ఈ విశ్వకర్మ లింగ ప్రతిష్ట చేశాడే, ఇది స్వయంభవ లింగాలు కాదు, కామేశ్వరుడు దుర్వాసుడు ఇవి వీళ్ళు లింగ ప్రతిష్ట చేసి ఆరాధించినటువంటి లింగాలు ఇవి. ఆ లింగంలో నుంచే ఆవిర్భవించాడు అంటున్నాడు ఆయన. వరం వరయరే త్వాష్ట దృఢభక్త్యా అనయాతవా. నీ యొక్క దృఢమైన భక్తికి సంతోషించాను, వరం కోరుకో. పిల్లవాడా ఓ బాలకుడా, నువ్వు గురువు భక్తి కలిగినటువంటి వాడి, గురువు కొరకు ఇంతమైన దృఢమైనటువంటి శ్రద్ధ భక్తులతో పట్టుదలతో వచ్చి నువ్వు ఇంత తపస్సు చేశావు, నన్ను పూజించావు, నేను సంతోషించాను, వరం కోరుకో. గురుణా గురుపత్నియా చ గురువపత్యద్వయేన చ యథార్థితం తథా కర్తుం తే సామర్థ్యం భవిష్యతి. నీకు గురువు గారికి కోరిన కోరికలు తీర్చడానికి, గురుపత్ని కోరికలు, గురువు యొక్క కొడుకు కుమార్తె చేసిన కోరికలు తీర్చే సామర్థ్యం నీకు కలుగుగాక. ఇంకా వరములు కూడా ఇస్తున్నాను, నేను సంతోషించాను, విను జాగ్రత్తగా, నీ పూజకు నేను చాలా సంతృప్తి చెందాను. తాను శృణుష్వ మహాభాగ లింగస్య అశ్చాద్ అద్భుత స్త్రియ త్వం సువర్ణాది ధాతూనాం దారుణాం దృషదామపి. బంగారు రకాల బంగారం వెండి మొదలైనటువంటి ధాతువులు ఉన్నాయి, అలాగే దారువులు ఉన్నాయి అంటే కొయ్యలు, అలాగే రాళ్ళు, మణులు, రత్నములు, పుష్పములు, ఇవన్నీ కూడా వస్త్రములు, కర్పూరాది సుగంధ ద్రవ్యాలు, ఇంకా ఇతరమైనటువంటివి, నీళ్లకు సంబంధించినటువంటి జలమునకు సంబంధించినవి, కందమూల ఫలములు, ఇంకా చర్మంతో తయారు చేసేటువంటి వస్తువులు, సర్వేషాం వస్తుజాతానాం కర్తుం కర్మ ప్రవేక్షసి. అన్ని వస్తుజాతములు నీకు నిర్మించేటువంటి శక్తి నీకు కలుగుతుంది పో అన్నాడు. ఎస్చ రుచిరియత్ర సద్మదేవాలయాదిషు తస్చతస్యేహ తుష్ట్యయితం తథా కర్తుం ప్రవేశ్యసి. నువ్వు ఏది ఎవరికి ఇళ్ళు కానీ భవనాలు కానీ దేవాలయాలు కానీ ఏదైనా ఎవరికి ఏ రకంగా ఎట్లా కావాలంటే వాళ్ళ తుష్టికి అలా చేయటానికి నీకు సామర్థ్యం వస్తుంది పొమ్మనం అన్నాడు. సర్వ నేపథ్య రచనా సర్వాహ, చక్కగా అలంకారాలు చేయాలి నేపథ్యం, అవన్నీ నీకు తెలుస్తాయి పొమ్మనం అన్నాడు. వంటలు సూపస్య సంస్కృతి, వంట విధానం పాకశాస్త్రం అంతా నీకు అర్థమై తెలిసిపోతుంది. నువ్వు ఎన్ని సముద్రాలు, పాల సముద్రాలు, పెరుగు సముద్రాలు అన్నీ సృష్టించివ్వగలవు. ఎస్య తర్వాత తస్యేహ తుష్ట్యయితం తథా, ఎవడి ఏది కావాలనుకుంటే వాడి సంతృప్తికి నువ్వు అలాంటిది చేసే సామర్థ్యం నీకు వస్తుంది. అంతేగాక సర్వ శిల్పి కార్యములు నువ్వు చేయగలవు. అన్ని రకాల వాద్యములను కూడా వాయిద్యాలు ఉన్నాయి, మృదంగం మొదలైన అవన్నీ కూడా నువ్వు నిర్మించగలవు. నీకు సర్వము తెలుస్తుంది, నువ్వు 2వ బ్రహ్మలాంటి వాడివి. నానా విధాని యంత్రాన్ని అనేక రకాల యంత్రములు, ఆయుధ విధానములు, జలాశయములు, మంచి దుర్గములు, దుర్గరచనా సామర్థ్యం, తాదృక్కర్తం పురావేచి యాదృగ్ నాణ్యో అది ఆశ్చతి. నీలాగా ఇంకెవరు చేయలేరు. కళాజాతం హి సర్వంతం అవయాశ్యసి మేవరాత్, నా వరం వల్ల అన్ని కళల ఎందు కూడా నువ్వు ఆరితేరిన వాడివి, సామర్థ్యం కలిగినటువంటి వాడు అవుతావు. సర్వ ఇంద్రజాల విద్యలన్నీ నీ అధీనంలో ఉంటూ ఉంటాయి. సర్వ కర్మల ఎందు నీకు కౌశల్యం కలుగుతూ ఉంటుంది. సర్వ బుద్ధి వరిష్టత నీకు లభిస్తూ ఉంటుంది. సర్వ అందరి యొక్క మనోవృత్తులు నువ్వు తెలుసుకోగలుగుతావు. అనేక మాటలు ఎందుకయ్యా, కిం బహూక్తేన యస్వర్గే యత్ పాతాళే యదత్రచ అతిలోకోత్తరం కర్మ తత్సర్వం వేచ్ఛసి స్వయం. ఈ భూమిలో, పాతాళంలో, స్వర్గంలో ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా లోకోత్తరమైనటువంటి పనులన్నీ కూడా నీకు తెలుస్తాయి, అవన్నీ నువ్వు నిర్మించగలవు. విశ్వేషాం విశ్వకర్మాణి విశ్వేషు భువనేషు చ యతో జ్ఞాశ్చతి తన్నామా విశ్వకర్మేది తే అనగ. ఓ పాపరహిత పుణ్యాత్మ, ఈ జగత్తులో ఉన్న సమస్త ప్రాణుల యొక్క ఆ విశ్వకర్మలన్నిటినీ కూడా, ఈ భువనముల యందు ఉన్నటువంటి ప్రాణుల యొక్క సర్వకర్మలను తెలిసేటువంటి చేసేటువంటి నీకు సామర్థ్యం నీకు కలుగుతుంది. అందువల్లనే నీకు విశ్వకర్మ అనే పేరుతో నువ్వు పిలువబడతావు. విశ్వమునందరి అందరి ఏది కావాలనుకుంటే అది ఆ కర్మలన్నీ చేయగలిగిన సామర్థ్యం వస్తుంది. కాబట్టి నువ్వు విశ్వకర్మ అనే పేరుతో పిలువబడతావు. నీకు మరొక వరం ఇస్తున్నానయ్యా, ప్రార్థయాసు, ఇస్తాను వరం కోరుకో అన్నాడు. తవాదేయం నమే కించిత్ లింగార్చనరతశ్చ, నీకు ఇవ్వరాంది ఏమీ లేదు లింగార్చనారతుడవైన నీకు. అన్యత్రాపి యో లింగం సమర్చేతి సమ్మతి తస్యాపి వాంఛితం దేయం కిమ్మునర్యో వికాసితం. అప్పుడు అంటున్నాడు, అన్యత్రాపి యో లింగం సమర్చేతి సమ్మతి తస్యాపి వాంఛితం దేయం కునర్. నువ్వు కాశీలోనే కాదు ఎక్కడ లింగ ప్రతిష్ట చేసినప్పటికీ వాళ్లకు కోరికలు ఇస్తూ ఉంటావు. కాశీలో కాకుండా ఇక కాశీలో, ఏన కాశ్యాం సమభ్యర్చి ఏన కాశ్యాం ప్రతిష్ఠితం, ఇతరత్ర లింగ ప్రతిష్ట చేస్తేనే వాళ్లకు ఉత్తమ గతులు ఇస్తూ ఉంటావు. కాశీలో లింగ ప్రతిష్ట చేసి కాశీలో పూజిస్తే ఇంకా ఇవరాందే ఉంటుంది. ఏన కాశ్యాం స్తుతం లింగం, కాశీలో లింగమును స్తోత్రం చేస్తే సమే రూపాయ దర్పణ, వాడు నాకు ప్రతిబింబము అంటున్నాడు అండి విశ్వేశ్వరుడు. కాశీలో లింగ ప్రతిష్ట చేసినవాడు, లింగార్చన చేసినవాడు, కాశీలో లింగమును స్తోత్రం చేసినటువంటి వాడు, వాడు నాకు ప్రతిబింబమేను అంటున్నాడు. తత్వం స్వచ్ఛోసి ముఖరో మమ నేత్రత్రయస్యహి, నా మూడు నేత్రములకు వాడు అర్థం అన్నాడా. కాశ్యాం లింగార్చన త్వష్ట వరం వరయ సువ్రత, నువ్వు కాశీలో లింగార్చన చేశావు, శ్రేష్టమైన వరం కోరుకో అన్నాడు. కాశ్యాం యో రాజధాన్యాం మేహిత్వా మాం అన్యమర్చయేత్ స వరాకో అల్పధీర్మృష్టో అల్పతుష్టి ముక్తివర్జిత. కాశీలో ఇది నా రాజధాని, నన్ను కాకుండా ఇతరులను పూజించినట్లయితే వాడు మహా అల్పుడవుతాడు, వాడు అల్పబుద్ధి కలిగినటువంటి వాడవుతాడు. అంతేకాకుండానే అల్పతుష్టి కలిగినటువంటి వాడు అవుతాడు, వాడికి ముక్తి అనేటువంటిది ఉండదు. తదా ఆనందవనే క్షేత్ర సమర్చ్యూహం ముమోక్షువి, కాశీలో మాత్రం నన్నే పూజించాలి మోక్షకాముకులైన వాడు. కా ద్రుహిణ ఉపేంద్ర చంద్ర ఇంద్రైర్య అన్యోన సమర్చ్యతే, బ్రహ్మ ఉపేంద్రుడు చంద్రుడు ఇంద్ర మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఇక అన్యోన సమర్చ్యతే, వాళ్ళు వాళ్ళని ఎవ్వరూ కూడా ఇక్కడ అర్చించరు. యథా ఆనందవనం ప్రాప్య త్వం ఆమర్చిత వానసి, నువ్వు ఆనందవనానికి వచ్చి నన్ను పూజించావు, తదా అన్యే పుణ్యకర్మాణో మామభ్యర్చ్య ఇవ మామితాహ. ఈ రకంగా ఎవరైతే ఇక్కడ నన్ను పూజించినట్లయితే వాళ్ళంతా కూడా నాకు చాలా ఆనందాన్ని ఇష్టమైనటువంటి వాళ్ళు అవుతుంటారయ్యా. అనుగ్రాహ్యో సినితరాం తతో వరయ దుర్లభం, అందువల్ల నువ్వు నా లింగార్చనారతులవైన నీకు నేను దుర్లభమైన వరాలు కూడా ఇస్తాను. శ్రాణిదంత దేవేహి త్వం వదమా చిరయస్వభూహో, అందువల్ల నువ్వు ఆలస్యం చేయకుండా శీఘ్రంగా వరం కోరుకో అన్నాడు. ఇదం యస్థాపితం లింగం మయాజ్ఞేనాపి శంకర తల్లింగమన్యేపి ఆరాధ్య సంతు సద్బుద్ధి భాజనం. విశ్వకర్మ అడుగుతున్నాడండి, వాళ్ళంతా కూడా లోకోపకారమే, వాళ్ళు తరించినా ఇతరులు కూడా తరించాలని కోరుతున్నారు చూడండి. అందరూ కూడా ఈ లింగారాధన చేసి లింగ ప్రతిష్టలు చేసిన మహానుభావులు అందరూ కూడా తాము తరించారు. వరం కోరుకోమంటే ఈ లింగార్చన ఇతరులు చేసినా వాళ్ళకు కూడా ముక్తి రావాలి, వాళ్ళు కూడా తరించాలని కోరుతున్నారు. నేను స్థాపించిన లింగం ఉన్నదే అజ్ఞానంతో తెలిసి ప్రతిష్ట చేయలేదు, అజ్ఞుడనై ఉండి ప్రభావం తెలియక నేను లింగ స్థాపన చేశాను. ఆ లింగమును ఇతరులు ఆరాధించినప్పటికీ సద్బుద్ధికి వాళ్ళకి అనుగ్రహించాలి. అన్యచ్చ నాత ప్రార్థోసి తచ్చ అవిశ్రాణయిష్యసి భవాన్మయ వినిర్మాపయిత స్వం ప్రసాదం కథం కదాభవ. నీకు ఎప్పుడో దేవాలయం నా కట్టించుకోవయ్యా నా చేత అన్నాడు. నీకు ఎప్పుడైనా సరే నా చేత నీ దేవాలయ మందిరాన్ని నిర్మాణం చేయించుకో, ఈ రెండు వరాలు కోరాడు. ఆ లింగాన్ని ఎవరు పూజించినా వాళ్లకు సిద్ధినివ్వాలి, రెండవదేమో నీ యొక్క ప్రసాదాన్ని నా చేత నిర్మించుకో అన్నాడు. దేవదేవుడు అంటున్నాడు, ఏవో మస్తు ఎదుక్తంతే తవ లింగ సమర్చకా సద్బుద్ధి భాజనం వయస్సు శుచ్య నిర్వాణ దీక్షిత. నువ్వు చెప్పినట్లుగానే అవుతుంది, ఎవరైతే ఇతరులైనా సరే ఈ లింగమును కనుక పూజించినట్లయితే వాళ్ళకు సద్బుద్ధి కలుగుతుంది, మోక్ష దీక్షితులు అవుతూ పోతారు వాళ్ళు. యథా రాజా భవిత దివోదాసో విధేర్వరా, మీరు దివోదాసుని కథ మొదట్లో విన్నాం కదా, ఆయన రాజుగారు ఉన్నాడు, ముందు ముందు అప్పటికి జరగరా చెబుతున్నాడు, భవిష్యత్తులో జరగబోయేది శివుడికి చెబుతున్నాడు, శివుడు విశ్వకర్మకు చెబుతున్నాడు. ముందు ముందు బ్రహ్మగారి ఆజ్ఞ ప్రకారం ఈ కాశీపట్టణానికి రాజయ్యి సమస్త భూమండలాన్ని సూర్యవంశ రాజైనటువంటి రిపుంజయుడు దివము కూడా దాసం చేసింది ఆయనకి దాస్యం. అందువల్ల దివోదాసు అనే పేరుతో ప్రఖ్యాతి చెందాడు. ఆ దివోదాసు రాజవుతాడయ్యా ముందు ముందు ఇక్కడ. అప్పుడు ఉన్నదే నువ్వు అన్న ప్రకారంగానే నాకు ప్రాసాదాన్ని నా మందిరాన్ని నువ్వు నిర్మిస్తావు. అప్పుడు నేను బ్రహ్మగారి కోరిక ప్రకారం మందరుడు తపస్సు చేయటం వల్ల కాశీకి విడిచిపెట్టి కుశద్వీపంలో ఉండే మందరాద్రికి వెళ్ళాను. వెళ్తాను అప్పుడు అంతకాలం 80,000 సంవత్సరాలు ఈ దివోదాసు కాశీలో రాజ్య పరిపాలన చేస్తూ ఉంటాడు. దివోదాసు కోరిక వల్ల అలా విడిచిపెట్టి వెళ్ళాను. ఇతరులు భుక్తమైనది నేను అనుభవించను కాబట్టి ఆ సమయంలో నువ్వు మళ్ళీ కాశీ నగరాన్ని నవీకరించి నవీనమైనటువంటి నా మందిరాన్ని నిర్మించుతావు పో అన్నాడు. ఆ తర్వాత అప్పుడు 80,000 సంవత్సరాలు అయిన తర్వాత మనకి కథ అంతా వచ్చింది. గణేశ్వరుని యొక్క మాయ చేత విష్ణువు యొక్క సహకారంతో నేను మళ్ళీ కాశీకి వస్తాను. విష్ణువు యొక్క సదుపదేశాన్ని విని దివోదాసు కూడా రాజ్య పరిత్యాగం చేసి లింగ ప్రతిష్ట చేసి ఆయన శివలోకానికి వెళ్ళిపోయినాడు. నిర్వాణ లక్ష్మి ప్రాప్తే హిత్వా రాజశ్రీయం చల ఈ చంచలమైన రాజలక్ష్మిని వదిలి స్థిరమైన మోక్ష లక్ష్మిని పొందాడు. విశ్వకర్మన్ వ్రజ గురో శాసనాయ యతస్వ చ గురుభక్తి కృతను వెళ్ళిపో, మీ గురువుగారి ఆజ్ఞ నెరవేర్చు. గురుభక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళంతా నా భక్తులే, ఇందులో ఏమాత్రం సందేహించవల పని లేదు. ఎవరైతే గురువుగారిని అవమానిస్తారో వాళ్ళు నన్ను కూడా వాళ్ళందరూ కూడా నేను కూడా వాళ్ళని అవమానిస్తాను. కాబట్టి గురుభక్తి అన్నిటికంటే శ్రేష్టమైంది. గురువుగారు చెప్పిన పని నువ్వు చెయ్యి. శిష్యుడి యొక్క బాధ్యత ధర్మం ఏంటంటే గురుక్తమైన పనిని చేయటమే శిష్యధర్మం. కాబట్టి తత్వ ఆగత్య మే పార్శ్వం యావత్ నిర్వాణమేష్యసి, వెళ్ళు ఇప్పుడు గురువు యొక్క పనులను చేయి, ఆ తర్వాత నువ్వు నా దగ్గరికి రా, నా దగ్గరే నువ్వు ఉండిపోతావు. తవాత్ర లింగే సతతం స్థాస్యామి అహం అభీష్టద, నువ్వు ప్రతిష్ఠించిన లింగంలో నేను ఎల్లప్పుడూ ఉండి అందరికీ కోరికలు తీస్తూ ఉంటాను. ఈ లింగమును పూజి భక్తులకున్నారే నిర్వాణ లక్ష్మి మోక్ష లక్ష్మి దూరం కాదు. ఇది విశ్వకర్మ మందిరం, అదే వీరేశ్వరలింగం చెప్పుకున్నాం కదండి, అక్కడే అంగారేశ్వరలింగం కుజుడు స్థాపించిన లింగం ఉంది, బుధుడు స్థాపించిన లింగం ఉన్నది అక్కడే. ఆ దగ్గరలోనే ఈ యొక్క విశ్వకర్మలింగం కూడా అదే మందిరంలో ఒక మూల ఉన్నది. ఇవన్నీ ఎప్పటికో కొన్ని కల్పాల నాటివి. కొంతమంది ఏమనుంటున్నారంటే గోల్గడ్డ అని ఒక ప్రాంతం ఉంది, అక్కడ కూడా విశ్వకర్మ యొక్క విశ్వకర్మేశ్వర లింగం అని ఉన్నది. ఈ రెండు చూస్తున్నాం యాత్రకి వెళ్ళినప్పుడు మనం, అందువల్ల అక్కడ ఉంటుంది ఇది. తేషాం మనోరథావాప్తిర్ భవిష్యతి పదే పదే, ఆ లింగార్చన వల్ల మనోరథ ప్రాప్తి కలుగుతూ ఉంటుంది ప్రతి క్షణం కూడా అని ఈ రకంగా చెప్పి ఆ దేవదేవుడు అంతర్ధానం చెందాడు. ఆ తుష్ట ప్రజాపతి కుమారుడైనటువంటి ఆ విశ్వకర్మ కూడా గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. ఆ గురువుగారు చెప్పినట్లుగానే గృహాన్ని అవన్నీ పనులన్నీ చేశాడు, వాళ్ళ కోరికలను తీర్చాడు. తర్వాత ఇంటికి వెళ్ళాడు, తల్లిదండ్రులను బాగా సంతోషపెట్టాడు, వారి యొక్క ఆజ్ఞను శిరసావహించి మళ్ళీ కాశీకి వచ్చేసాడు. తల్లిదండ్రుల ఆజ్ఞ తీసుకొని మళ్ళీ కాశీకి వచ్చి తన యొక్క తను ప్రతిష్ఠించిన లింగారాధన ఆసక్తుడై ఇప్పటికి కూడా అక్కడే ఉంటూ ఉన్నాడు కాశీని విడిచిపెట్టకుండా. కాశీన్ త్యజతి మేధావి సర్వదేవ ప్రియం చరణ్, సర్వదేవతలకు ప్రియం చేస్తూ త్వష్టునందన కాశీని త్యజతి మేధావి, కాశీని ఎటువంటి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టరు అని చెప్పి చెబుతున్నాడు. పుష్టాని యాని లింగాని త్వయాదేవి గిరీంద్రజే, నువ్వు గొప్ప లింగములు ఏమిటని కాశీలో అడిగావు కదా, ఇప్పుడు అందులో మొదటి 14 ఇప్పుడు నీకు చెప్పడం జరిగింది. కాశీలో ముక్తి సామర్థ్యం ఎందువల్ల వచ్చిందో ఆ లింగములన్నీ నీకు చెప్పాను. ఓంకారేశ్వరలింగం, త్రివిష్టపేశ్వరలింగం, మహాదేవుడు, కృతివాసేశ్వరుడు, రత్నేశ్వరుడు, చంద్రేశ్వరుడు, కేదారేశ్వరుడు, ధర్మేశ్వరుడు, వీరేశ్వరుడు, కామేశ్వరుడు, విశ్వకర్మేశ్వరుడు, మణికర్ణికేశ్వరుడు విష్ణుమూర్తి స్థాపించిన లింగం, నేను పూజించే లింగం అవిముక్తేశ్వరుడు, తర్వాత విశ్వేశ్వరుడు. ఇవి మొదటి 14 లింగాలు. వీటి వల్ల కాశీ ముక్తిక్షేత్రమైనవి. ఇవి సిద్ధలింగాలు. అవిముక్తం సమాసాధ్య ఏన విశ్వేశ్వరోర్చిత నతస్యాస్తి పునర్జన్మ కల్పకోటి శతేష్ఠపి. కాశీకి వచ్చి అక్కడ ఎవరైతే విశ్వేశ్వరుని అర్చిస్తారో కల్ప కోటి 100 కోట్ల కల్పములు దాటినప్పటికీ పునర్జన్మ ఉండదు మళ్ళీ. అష్ట సన్యాసులు ఒక 8 నెలలు తిరగాలి, ఒకే చోట ఉండకూడదు. ఒక్కచోట 4 నెలలు మాత్రమే ఉండవచ్చు. కాశీలో మాత్రం ఆ నియమం లేదు. వాళ్ళు ఎందుకు ఈ సన్యాసం స్వీకరించింది? మోక్షం కొరకే కదా, కాశీ మోక్షభూమి కదా, కాశీలో సంవత్సర కాలం ఉండవచ్చు. చాతుర్మాస్యం సంచారం చేయవలసిన పనుల, కాశీని విడిచి తమ యొక్క ఆశ్రమాలను విడిచిపెట్టి మరొక చోటికి వెళ్ళవలసిన పనుల. అవిముక్తే ప్రవిష్టానాం విహారో నైవయుజ్యతే. ఎవరైనా సన్యాసులు కాశీకి వచ్చారంటే, ప్రవేశించారంటే వాళ్ళు మళ్ళీ విడిచిపెట్టి వెళ్ళాల్సిన పని లేదు. బొమ్మ మోక్షోపి అసంశయశ్చాత్ర తస్మాత్ త్యాజ్యాన కాశీ. ఇక్కడ మోక్షం రావడంలో సంశయం లేదు, ఇది నిస్సంశయమైన నిశ్చితమైనటువంటి విషయం. కాబట్టి సన్యాసులు కూడా చాతుర్మాసంలో కాశీని విడిచిపెట్టి విహారయాత్రలకు వెళ్ళవలసిన పనులు. ఆనంద కాననం హిత్వా నాణ్యత్ గచ్చే తపోవనం తపోయోగశ్చ మోక్షశ్చ యథోత్రైవ మదాశ్రయ. ఎందుకయ్యా కాశీని విడిచిపెట్టి మరొక తపోవనానికి వెళ్తారు? ఆనందకానందాన్ని విడిచిపెట్టి ఇక్కడ ఉన్నదే మోక్షము, ఆ యోగము మోక్షము ఇక్కడే ఉన్నది కదా. నన్ను ఆశ్రయించినట్లయితే మళ్ళీ ఇది విడిచిపెట్టి ఇంకో వనాలకు వెళ్ళడం ఎందుకు? ఆనందవనాన్ని విడిచి కృపయా సర్వ జంతువునాం క్షేత్రమ తన్ క్షేత్రమే తత్ మయా కృతం. ఈ ప్రాణికోటి ఎందు దయతో నేనే ఈ కాశీపట్టణాన్ని నిర్మించాను. అవశ్యమే వ సిద్ధ్యంతి క్షేత్రేస్మిన్ సిద్ధికాంక్షిణ. సిద్ధికాంక్షులందరికీ అన్ని సిద్ధులు ఇక్కడ సిద్ధిస్తాయి. అతీతం వర్తమానంచ జ్ఞానతో అజ్ఞానత కృతం యదేన తల్లయం యాయాతు ఆనందవన. పూర్వం చేసినవి చేస్తున్నవి ఏవైనా సరేనండి, జ్ఞానం తెలిసి చేసినవి తెలియక చేసినవి సర్వ పాపాలు కూడా ఆనందవనం దర్శనం వల్లనే పోతాయి. గొప్ప గొప్ప తపస్సులు చేయడం వల్ల, గొప్ప గొప్ప మహాదానములు, గొప్ప గొప్ప మహావ్రతములు, గొప్ప గొప్ప నియమాలు యమములు యోగములు మహాయజ్ఞములు వేదాంత శాస్త్రములు భాష్యాలు చదవడం ఉపనిషత్తులు చదవడం ఏభిర్వై యదవాప్యేత సత్కా తస్కాశ్యాం హేళయాప్యత. ఇంత కష్టం లేకుండా లీలగా కాశీలో మరణమాత్రం చేత విశ్వేశ్వరుని వల్ల తారక మంత్రోపదేశమై అపరోక్ష జ్ఞానం కలిగినటువంటి వారై వెంటనే ముక్తిని పొందుతూ ఉండగా ఇవన్నీ ఎందుకయ్యా ఇంత శ్రమ లేకుండా? కర్మసూత్రేణ బద్ధావై భ్రామ్యంతే తావదేవై యావత్ వైశ్వేశ్వరే ధామ్ని మమ నైవ తనుత్యజ. వైశ్వేశ్వరుడు విశ్వేశ్వరుడు రాజధాని అయిన ఈ కాశీలో శరీర త్యాగం చేయలేదంటే వాళ్ళందరూ కర్మసూత్రంతో బంధితులై పుట్టుతుతత్తుతూ తిరుగుతూ 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 ఉంటారు. కాశ్యాం స్వలీలయా దేవి తిర్యజ్ఞో నిజషామపి దదామి చాంతే తస్థానం యత్రయాంతి నయాజ్ఞికా. కాశీలో పశుపక్ష్యాదులకు కూడా నేను మోక్షాన్ని ఇస్తాను. ఎక్కడ యాజ్ఞికులు కూడా ఇతరత్రా మోక్షం పొందరు, యజ్ఞాలు చేసి కూడా. కాశీలో పశుపక్ష్యాదు ధర్మేశ్వరుని చిలుకలు సేవించి మోక్షం పొందినయాలేవా? విన్నాం కదండి, త్రివిష్టపేశ్వరుని వానరములు పావురములు సేవించి మోక్షం పొందినయాలేవా? అంటే ఆ జన్మలో పొందల త్రియక్కులు కాబట్టి, తర్వాత మానవ జన్మ ఎత్తి కాశీకి వచ్చి ముక్తిని పొందినవి. అదే కొద్ది ఆలస్యం అవుతుంది. పశుపక్ష్యాదులు అయితే అర్హతను బట్టి ఇదవుతుంది. స్వధర్మాన్ని అనుష్ఠిస్తూ మంచి సదాచార ప్రియులు కనుక అయినట్లయితే మరణం వెంటనే తారకోపదేశం వెంటనే మోక్షం వస్తుంది. కాస్త దురాచారాలు కాస్త స్వధర్మానుష్ఠానం లేకపోతే ఆ తర్వాత రుద్రపిశాచ అనుభవం తర్వాత మోక్షం వచ్చేస్తుంది. తర్వాత కాలేన భూతగ్రామోపి అఖిలోప్యత్ర ముక్తిక్షేత్రే కృతాలయ. ఏ ప్రాణులందరూ కూడా ఈ ముక్తిక్షేత్రంలో కనుక ఉన్నట్లయితే, వాళ్లకు కాలము సమీపించి మరణం చెందినట్లయితే వాళ్ళు పరమాగతిని పొందుతారు. విషయాసక్తుడు ఇంద్రియలోలుడైన సుఖలోలుడైన ధర్మమును త్యక్త ధర్మరతి ధర్మమును విడిచిపెట్టిన వాళ్ళకు కాలే నా ఉచిత వయస్సు వచ్చి మరణించిన తర్వాత నా సంసారం పునర్విశే మళ్ళీ సంసారంలో ప్రవేశించ. ప్రయాగే యత్ఫలం దేవి మాఘే చోషసి మధ్యనాత్. మాఘమాసంలో ఉషక్కాలంలో ప్రయాగలో స్నానం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తత్ఫలం కోటి గుణితం వారాణస్యాంక్ష. ఆ ఫలం కోటి రెట్లు వారాణసిలో ఉన్న వాళ్ళకు వస్తుంది. అస్య క్షేత్రస్య మహిమ కోపి వాచా. ఈ క్షేత్ర కాశీ క్షేత్ర మహిమ వాక్కులకు గోచరమయ్యేది కాదు, ఎవరూ చెప్పలేరు. నేను ఏదో ఊరికి దిగ్మాత్రంగా ఉద్దేశ్య మాత్రమాచ్చాయి మయాతే ప్రీతి కామ్యే. నీకు సంతోషం కలిగించడం కొరకు ఏదో ఒక నువ్వు ఇంతంత చెప్పా, ఈ కాశీ గొప్పతనాన్ని గురించి ఇంత చెప్పి 100 అధ్యాయాలు చెబుతున్నాయండి శివుడు. దాని మహిమ ఇంకా ఊహించుకోవాలి. చతుర్దశానాం లింగానాం శృత్వా ఆఖ్యానాన్ని సత్వత. ఈ 14 లింగముల యొక్క కథలు విన్నటువంటి వాళ్ళు 14 లోకముల యందు కూడా గొప్ప పూజని పొందుతారు. ఇది స్కందపురాణే కాశీఖండే విశ్వకర్మేశ ప్రాదుర్భవో నామ 80తమోధ్యాయ సమాప్త. స్వస్తి. పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగస్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీశివాయ నమః. మంగళం శ్రీమహేశాయ సర్వభూతాంతరాత్మనే నీలకంఠాయ నిత్యాయ గౌరీనాథాయ మంగళం. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ సాంబదేవాయ మంగళం. కాశీపుర నివాసాయ కామితార్థప్రదాయనే అన్నపూర్ణాసమేతాయ విశ్వనాథాయ మంగళం. విశ్వస్య కళ్యాణమస్తు, ధర్మస్య జయోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, గోవధస్య నిషేధోస్తు, లోకస్య కళ్యాణమస్తు. హర హర మహాదేవ శంభో, కాశీ విశ్వనాథ గంగే, మాతా పార్వతీకి సంగే. హర హర మహాదేవ శంభో, కాశీ విశ్వనాథ గంగే, మాతా పార్వతీకి సంగే. ఓ నమః పార్వతీపతయే. స్వస్తి.